गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नाम परमात्मने नमः।
థ్యాంక్ యూ గ్రీష్మ. ఓం శ్రీ నామ పరమాత్మనే నమః. ఈరోజు మన నల్లకుంట చిన్నలక్ష్మి గారు మాట్లాడతారు. అదే వివేకానంద అంటే చాలా ఇష్టం. ఆంటీకి బాగా పాటలు కూడా ఇష్టం, బాగా పాడతారు కూడా. సో పాటలతో మాటలతో మన అందరినీ ఈరోజు స్వీట్నెస్లోకి తీసుకెళ్తారు. సో లక్ష్మి ఆంటీ స్టార్ట్ చేయండి.
అలాగే అమ్మా, అలాగే ఉషా. అందరిలో ఉన్న నాన్న పరమాత్మకి సవినయంగా నమస్కారాలు అర్పించుకుంటూ, సార్ ఇవాళ వివేకానంద స్వామి జయంతి నిన్న జరిగిందానా, మకర సంక్రాంతి నాడు మహానుభావుడు భూమి మీదకి వచ్చాడు, అలాగే నాన్నగారి ఆరాధన మొన్న జరిగింది, మకర సంక్రాంతి వివేకానంద స్వామి జయంతి నాన్నగారి ఆరాధన నాన్న సన్నిధి సత్సంగం అన్ని మనకి ఒక దగ్గరికి చేర్చాడు ఈశ్వరుడు. దాన్ని ఒక గంట ఉపయోగించుకుందామని మీ ముందుకి వచ్చాన్నాన. అందరికి శతకోటి నమస్కారాలతో ప్రారంభం చేసుకుందామమ్మా. నాన్న పరమాత్మనే నమః. నాన్న పరమాత్మనే నమః. నాన్న పరమాత్మనే నమః. ముందు అమ్మ శారదాదేవి కాబట్టి ముందుగా అమ్మ మీద ఒక పాట పాడుకుని, తర్వాత రెండు పాటలు రామకృష్ణుడి మీద పాడుకుని, వివేకానంద గురించి ఒక 10 నిమిషాలు, ఆయన ఏది పలికిస్తే అది పలుకుతా అన్నాను. నమస్కారం అమ్మ అందరికి. జగజ్జనని మా జయ జగద్ధాత్రి కృపచూపవం మా శారద మాత దయచూపవం మా శారద మాత జగజ్జనని మా జయ జగద్ధాత్రి కృపచూపవం మా శారద మాత దయచూపవం మా శారద మాత నీ హృదయమే ప్రేమ సాగరం అమ్మా, నీ హృదయమే ప్రేమ సాగరం కోరితే తల్లి నీ కరుణామృతం బహు జన్మలతో అలసిటినమ్మా, బహు జన్మలతో అలసిటినమ్మా కృపచూపవమ్మా శారద మాతం దయచూపవమ్మా శారద మాతం నిజ రూపమును దాచితివమ్మా రామకృష్ణ సహ ధర్మిణి కాగా నీ దర్శనము కోరితివమ్మా కృపచూపవమ్మా శారద మాత దయచూపవమ్మా శారద మాత జ్ఞానస్వరూపిణి జ్ఞానదాయిని భక్తి రూపిణి భక్తి ప్రదాయిని జ్ఞానస్వరూపిణి జ్ఞానదాయిని భక్తి రూపిణి భక్తి ప్రదాయిని భక్తుల బ్రోచే పాపనాశిని కృపచూపవమ్మా శారద మాత దయచూపవమ్మా శారద మాత జగజ్జనని మా జయ జగద్ధాత్రి కృపచూపవమ్మా శారద మాత దయచూపవమ్మా శారద మాత జగజ్జనని మా శారద మాత విశ్వానికి నువ్వు ఆధారం ప్రసన్న వదన నిను చేరితిని దాటించవ భవ సాగరం జన్మ జన్మలుగ నిరీక్షించితిని నీ గుడి ముంగిట అమ్మా దయామయీ అని అందరందరూ అమ్మా నీదరి చేర్చుకో అమ్మా నీదరి చేర్చుకో జగజ్జనని మా శారద మాత విశ్వానికి నువ్వు ఆధారం తెలిసి తెలియక గడిపితి కాలం అలసటి జీవితమంతా కన్న తల్లి వలి నిను చేరితిని అమ్మా నీదరి చేర్చుకో అమ్మా నీదరి చేర్చుకో జగజ్జనని మా శారద మాత విశ్వానికి నువ్వు ఆధారం అనాథుడను నా ఆర్తిని వినవమ్మా వేడితి పదే పదే మహాశక్తివి జగతికి తల్లివి అమ్మా నీదరి చేర్చుకో అమ్మా నీదరి చేర్చుకో జగజ్జనని మా శారద మాత విశ్వానికి నువ్వు ఆధారం అమ్మా విశ్వానికి నువ్వు ఆధారం జగన్నాటక రంగం పై ప్రభు అలసిపోయిన అనాథను జగన్నాటక రంగం పై ప్రభు అలసిపోయిన అనాథను నిస్సారమో ఈ లోకము తీరు నిస్సారమో ఈ లోకము తీరు నాకిక
శరణం నీ చరణం జగన్నాటక రంగం పై ప్రభు అలసిపోయిన అనాథను రామకృష్ణని మహిమను వింటూ వదిలితి సుఖములు విషమని తెలిసి రామకృష్ణని మహిమలు వింటూ వదిలితి సుఖములు విషమని తెలిసి ఇంక నన్ను శోధించకయ్యా దాటించుమా సాగరం నాకిక శరణం నీ చరణం జగన్నాటక రంగం పై ప్రభు అలసిపోయిన అనాథను జన్మ జన్మల దారి తప్పితిని మళ్ళీ మళ్ళీ సంకెల పడినది జన్మ జన్మల దారి తప్పితిని మళ్ళీ మళ్ళీ సంకెల పడినది ఆవేదనతో భక్తులు మొరలిడా దాటించుమా సాగరం నాకిక శరణం నీ చరణం జగన్నాథక రంగం పై ప్రభు అలసిపోయిన అనాథను నిస్సారము ఈ లోకము తీరు నాకిక శరణం నీ చరణం. నీవు లేనిదినే జీవించలేనట్టి భక్తిని నాలో నింపుము ప్రభు. నీవు లేనిదినే జీవించలేనట్టి భక్తిని నాలో నింపుము ప్రభు. రామకృష్ణని ప్రేమవాహినిలో రామకృష్ణని ప్రేమవాహినిలో నిరతము నన్ను మునిగిపోనిమ్ము. నీవు లేనిదినే జీవించలేనట్టి భక్తిని నాలో నింపుము ప్రభు. గుణగణాలన్నీ మనసార పాడే పాట ఒకటి నాకు నేర్పించవయ్యా. గుణగణాలన్నీ మనసార పాడే పాట ఒకటి నాకు నేర్పించవయ్యా. కలలోనైనా ఈ మాయా జగతి నుండి ఒక్కసారైనా నన్ను తప్పించు. నీవు లేనిదినే జీవించలేనట్టి భక్తిని నాలో నింపుము ప్రభు. రామకృష్ణని ప్రేమవాహినిలో నిరతము నన్ను మునిగిపోనిమ్ము. హాయిగా నిన్ను చేరే మార్గమేదో నాకు చూపించవయ్యా ఓ రామకృష్ణ. హాయిగా నిన్ను చేరే మార్గమేదో కాస్త చూపించవయ్యా ఓ రామకృష్ణ. ఈ జన్మనైనా నిన్ను చేరదనా నీ పరమధామమునకు చేరువగానైనా. నీ పరమాధామమునకు చేరువగా నైనా నీవు లేనిదినే జీవించలేనట్టి భక్తి నీ నాలో నింపుము ప్రభు.
ఉషా ఇంకొక పాట పాడనమ్మా.
అంటే పాడండి, పర్లేదు.
అలాగే అమ్మా
పాడండి.
ఎండ మావిరా ఈ జగమంతా, ఎండ మావిరా ఈ జగమంతా, రెండు రోజుల అతిథివి నీవు, నిన్న లేవు నీవు రేపుండబోవు, నేడే ప్రార్థన చేయి ప్రభుని. నిన్న లేవు నీవు రేపుండబోవు, నేడే ప్రార్థన చేయి ప్రభుని. ఈ జగమునని అడుగిడినప్పుడు ఎవ్వరి నెరుగవు అంతా కొత్త, ఈ జగమును విడిపోయే వేళ, ఈ జగమును నువ్వు విడిపోయే వేళ ప్రభునామే సాయమౌనురా. నిన్న లేవు నీవు రేపుండబోవు, నేడే ప్రార్థన చేయి ప్రభుని. ఈ జగమంతా స్వార్థపరత్వము, నీ గౌరవమును అమ్మబోకురా. ఈ జగమంతా స్వార్థపరత్వము, నీ గౌరవమును అమ్మబోకురా. కనువున ప్రాణాలున్నంతదాకా శ్రీరామకృష్ణుని జపము చేయరా. ఎండ మావిరా ఈ జగమంతా, రెండు రోజుల అతిథివి నీవు, నిన్న లేవు నీవు రేపుండబోవు, నేడే ప్రార్థన చేయి ప్రభుని. నిన్న లేవు నీవు రేపుండబోవు, నేడే ప్రార్థన చేయి ప్రభుని. చేజారి నది ఇంకొక రోజు, గురుపద దర్శన భాగ్యము లేక, చేజారి నది ఇంకొక రోజు, గురుపద దర్శన భాగ్యము లేక, నన్నిక దూరం చేయకు స్వామి, వారణం వారణం రామకృష్ణ ప్రభు వారణం, భవబంధనం జననం మరణం. చేజారి నది ఇంకొక రోజు, గురుపద దర్శన భాగ్యము లేక, లౌకిక పంకం తగిలిన మనసు, లగ్నమైనది రాత్రి పగలు, పరుసవేదిగా పేరుగాంచితివి, పరుసవేదిగా పేరుగాంచితివి. మనసు మార్చుము బంగారంగా, నన్నిక దూరం చేయకు స్వామి. చేజారి నది ఇంకొక రోజు, గురుపద దర్శన భాగ్యము లేక, నిలువకుంది సాధనము నా మనసు అన్ని వేళల విషయాకర్షణ చెంచలత్వమును దూరం చేసి చెంచలత్వమును దూరం చేసి హృదయము నీ పద రేణుగాని నన్నిక దూరం చేయకు స్వామి చేజారినది ఇంకొక రోజు గురుపద దర్శన భాగ్యము లేక గురుపద దర్శన భాగ్యము లేక
మౌషా
ఆంటీ చెప్పండి ఆంటీ స్టార్ట్ చేయండి
మొదలుపెట్టి వివేకానంద స్వామి 1863 అమ్మ జనవరి 12వ తారీఖు మకర సంక్రాంతి శుభదినంలో ఆయన జన్మించారమ్మ. ఆయనకి తల్లి పెట్టిన పేరు ఏంటంటే వీరేశ్వరుడు అని పేరు పెట్టారమ్మ అమ్మగారు. అంటే ఆయన వీరుడు శూరుడు ధీరుడు అవుతాడని అప్పుడే ఆ తల్లికి తెలిసి ఆ నామకరణం వీరేశ్వరుడు అనే నామం వివేకానంద స్వామికి తల్లి పెట్టుకున్నారమ్మ. తర్వాత మిగిలిన వారంతా ఆయన్ని ముద్దుగా నరేన్ అని బిలే అని ముద్దుగా పిలుచుకునేవారంటమ్మ. ఆ తల్లి ఏమనుకోరుకుందమ్మా, సర్వేశ్వర జగద్రక్షక సకల జీవుల సహస్ర రీతుల సఫలీకృతం చేసేవాడివి నీవే కదా, నాకు నీ అంశతో ఒక బిడ్డని ప్రసాదించు అని కోరుకుందంటమ్మ ఉష. అయితే ఆ ఒక ముసలావిడి కాశీ వెళ్తున్నారంటమ్మ. వెళ్తా ఉంటే ఆ ఇంటి ఆచారం ప్రకారం ఆ కాశీ విశ్వేశ్వరుడికి ఆ తల్లి ప్రసాదము, తర్వాత ఆవిడ మనసులో అనుకున్న మాట శివుడికి నివేదించమని ఆవిడికి చెప్పిందంటమ్మ. ఆ ముసలావిడ వెళ్ళి కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేసి ఈ తల్లి ఇచ్చిన ప్రసాదాన్ని శివుడికి నివేదించి ఆ తల్లి తరపున ఈవిడ కోరుకుందంటమ్మ, నీ అంశతో పలానా భువనేశ్వరి అమ్మకి బిడ్డ కావాలి స్వామి, ప్రసాదించు అని ఆవిడ కోరుకున్నారంటమ్మ. అప్పుడు వివేకానంద స్వామి జన్మించినప్పుడమ్మా ఆ కాశీ నుంచి ఒక వెలుగు కిరణం వచ్చి ఆ భువనేశ్వరి మాత గర్భంలో ప్రవేశించటం సాక్షాత్తు ఆ అమ్మ దర్శించిందంటమ్మ. తర్వాత ఆ సప్త ఋషులు అమ్మ, మనం ఏదో తేలిగ్గా వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, నాన్నగారు, భగవాన్ అనేసుకుంటున్నాం కానమ్మా, అసలు ఆ మాట మనం తలపెట్టుకోవడానికి కూడా మనకి ఒక యోగ్యత ఆయన కల్పించి చెప్పించుకుంటున్నాడు కానీ మనం పలికే మాటలు కాదు నాన్నయ్యి. ఆ నాన్నగారి వైభవం ముందు, ఆ నాన్నగారి ఆ చైతన్యం ముందు నాన్న మనం ఏపాటి వాళ్ళం అసలు. కానీ ఆయన ఇవాళ కూర్చుని ఇది చెప్పుకోండి అని ఆయన చెప్పిస్తున్నారు కాబట్టి చెప్పుకోవటం కానీ ఉష, అసలు ఆ వస్తువు ఆ రామకృష్ణ పరమహంస, వివేకానంద, శారద మాత, నాన్నగారు, భగవాను వీళ్ళంతా అమ్మ చైతన్య స్థాయి. ఆ మనం చూసి నమస్కరించడానికి సరిపోతాం కానీ అమ్మ వాళ్ళ గురించి ఎక్కువ మాటలు కూడా చెప్పుకోలేమమ్మ. ఆయన చెప్పిస్తున్నారు కాబట్టి, ఆయన పలికిస్తున్నారు కాబట్టి పలుకుతున్నావు నాన్న. ఎలా అంటే శారదాదేవి అంటమ్మ రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, అమ్మ అనిపించుకోలేకపోతున్నాను, నాకు అన్ని శుభాలు ఉన్నాయి కానీ అది ఒక్కటే నాకు అనిపిస్తుంది అంటే, రామకృష్ణ పరమహంస గారు ఒక్కటే అన్నారంటమ్మ, శారద నిన్ను అమ్మా అమ్మా అని లక్షల కొద్ది నోర్ల ద్వారా పిలుపు ద్వారా నీ కోరిక తీరిపోతుంది. నీ చెవులు ఆ అమ్మ అన్న పిలుపుతో నిండిపోతే శారద అని రామకృష్ణ పరమహంస గారు చెప్పారంటమ్మా. అందుకే సీతాదేవి ఎలా అయితే లోక పావని అయిందో శారదామాత కూడా అలా లోకానికి అమ్మ అయిందమ్మా, ప్రపంచానికే అమ్మ అయిపోయిందమ్మా శారదామాత. తర్వాత మన నరేంద్రుడి దగ్గరకు వచ్చేప్పటికి నాన్న నరేంద్రుడికి విపరీతమైన ధారణాశక్తి ఉందంటమ్మ. అంటే ధారణాశక్తి అంటే ఒక పుస్తకం 5 నిమిషాల్లో ముగించేసేవాడు అంటమ్మ. మాస్టర్ పిలిచి నువ్వు చదివేవా అంటే చదివేశాను అనేవాడు అంటమ్మ. ఏ చివరి నుంచి ఏ చివరిలో ప్రశ్న అడిగినా స్వామి సమాధానం చెప్పేసేవాడు అంటమ్మ. అంత ధారణాశక్తి స్వామికి ఉండేదంటమ్మ. ఆ ధారణాశక్తి గ్రహణ శక్తిగా మారమ్మ, గ్రహించుకునే శక్తిగా మారి అది విజ్ఞానాభివృద్ధికి ఆయన వినియోగించుకున్నారమ్మ వివేకానంద స్వామి. ముందు ధారణ చెయ్యాలి అంటే వినాలి, వినాలి సత్పురుషుల గురించి వినాలి. ఎవరి పాదాలు సేవించి నరేంద్రుడు వివేకానందుడు అయ్యాడో అలాంటి రామకృష్ణ పరమహంస దివ్యానుభూతుల్ని ముందు వివేకానంద స్వామికి హేష్టి అనే మహాశయుడు చెప్తా ఉండేవాడంటమ్మ. ఈయన వివేకానంద స్వామి పాటలు పాడేవారు కదా, క్లాస్ లో పిల్లలందరూ కూర్చోపెట్టుకుని పాటలు పాడించుకునేవారమ్మ. అయితే ఒకసారి ఈయన సురేంద్రనాథ్ గుప్తా ఆయన పేరు వాళ్ళ లైన్లో ఉంటారంటమ్మ. వారింటికి రామకృష్ణ పరమహంస గారిని పిలిచారంటమ్మ. పిలిస్తే రామకృష్ణ పరమహంస గారు శిష్యులతో సహా వచ్చారంటమ్మ. పరిశీలించి చూస్తే రామకృష్ణ పరమహంస గారికి నాన్నగారికి నాకు ఎటువంటి తేడా కనిపించదమ్మ. రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఆయన సాధన చేశారు, శిష్యుల్ని తరింపు చేశారు నాన్న. శిష్యుల్ని మీరు ఈ సాధన చేయండి ఆ సాధన చేయండి అని చెప్పలేదు నాన్న ఎప్పుడు రామకృష్ణ పరమహంస. అలాగే మన నాన్నగారు కూడా ఎప్పుడు ఎవరిని ఈ సాధన చేయండి ఆ సాధన చేయండి, ఈ జపం చేయండి ఈ ధ్యానం చేయండి లేకపోతే ఈ గుడి చుట్టూరు మీరు 108 ఎప్పుడు ఏనాడు నాన్నగారు సాధన పేరు చెప్పి భక్తులు ఎవరిని ఎంత ఇసుమంతా కూడా ఇబ్బంది పెట్టకుండా మనందరికీ యోగ్యత ఉందా లేదా అని చూడకుండా ఆ ఆ వస్తువుని మన చేతుల్లో పెట్టేశారు నాన్న. నాన్నగారి దగ్గర కూర్చుంటే ఆ వస్తువు ఏంటో మనకి ఎరుకు పడిపోతూ ఉండేది నాన్న. అది మన గ్రహణ శక్తిలో లోపం ఉంటే మనకి తెలియబడదు కానీ ఆ నమ్మకం ఉంచి నాన్నగారిని ఈరోజు ఇప్పుడు ఇక్కడ నవ్ అండ్ హియర్ ఇప్పుడు తలపెట్టుకుందాం అనుకోండి, నాన్నగారి అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ప్రసరించి ఆ వస్తువు యొక్క స్పర్శ మనం పొందగలుగుతాము. హియర్ అండ్ నవ్ ఆ నమ్మకం ఉండాలి, నాన్నగారి మీద నమ్మకం ఉంచి నాన్నగారు ఏది చెప్పారో అది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే కర్త నువ్వు కాదు, కర్త నువ్వు కాదు, ఏదైనా కర్మ ఏదన్నా జరగని శరీరాన్ని ప్రారంభానికి వదిలే, మనస్సుని వైరాగ్యంలో ముంచు, తర్వాత ఆత్మ దగ్గరకు వచ్చేప్పటికి ఉండటమే అని చెప్పారు మా నాన్నగారు. దీనికి ఉపమానం వివేకానంద స్వామిని ఒకరోజు రామకృష్ణ పరమహంస అడిగారంటమ్మ. ఏమని అడిగారంటే, నరేన్ నరేన్ నువ్వు బ్రహ్మ పదార్థం అనే కళాయి మీద ఉన్నావు కదా, దాని రుచి చూస్తున్నావా నువ్వు అని అడిగారంటమ్మ. అడిగితే నరేన్ అన్నారంటమ్మ, అవును స్వామి, ఆ గంగాళం యొక్క కొస మీద కూర్చుని అక్కడ పడిన తుంపర్లు నాకు ఆటి యొక్క సౌందర్యం ఆటి యొక్క అనుభవం నాకు తెలుస్తుంది అన్నాడంటమ్మ నరేన్. అంటే రామకృష్ణ పరమహంస గారు అన్నారంటమ్మ, ఆ చుక్కలు మూతులు ఎంతసేపు నాకుతావు నరేన్, నువ్వు ఆ గంగాళంలో మునిగిపో, ఆ పరబ్రహ్మ వస్తువు అయిన ఆ హృదయపు లోతుల్లోకి నువ్వు మునిగిపో, అప్పుడు నీకు అఖండమైన ఆ విశేషమైన ఆ లోపలున్న తత్వం ఏంటో నీకు ఎరుకు పడుతుంది నరేన్ అని చెప్పారంటమ్మ. మనకి నాన్నగారు చెప్పింది కూడా అదే కదా నాన్న, ఆ హృదయంలోకి మునగండి, విడ్రా చేసుకోండి, మనసును విడ్రా చేసుకోండి, ఎప్పుడు వరకు విత్డ్రా చేసుకోవాలి, ఆ వస్తువులో ఐక్యం అయిపోయేదాకా మీ మనసుని విత్డ్రా చేసుకోండి అని చెప్పారు. ఏనా అప్పుడు ఈ సప్త ఋషుల గురించి చెప్పుకుంటున్నాం కదా, ఆ ఏడుగురు సప్త ఋషులు ధ్యానంలో ఉన్నారంటున్నాను. ఋషులు ఎప్పుడు జగత్ కళ్యాణానికై వారు ఒక యోగంలో ఉంటారు నాన్న, యోగంలో ఉంటారు. ఆ ఒక ఆ సప్త ఋషుల్లో ఒక ఋషి లేచి నుంచున్నారంటమ్మ, నుంచుని బయలుదేరబోతా ఇంకొక ఋషి దగ్గరకు వచ్చి భుజం తట్టి ఏమన్నారమ్మా, నేను కిందకి వెళ్తున్నాను జగత్ కళ్యాణానికై, జగత్తుని ఈశ్వరతత్వం వైపు నడిపించడానికై నేను భూమి మీదకి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావు కదా నా వెనకాల అని అడిగా అని చెప్పమ్మ. ఆయన భూమి మీదకు వచ్చి రామకృష్ణ పరమహంసగా జన్మించారమ్మ. తర్వాత ఇప్పుడు మనం అక్కడ చెప్పుకుంటున్నాం కదా, వచ్చారు ఇలా రామకృష్ణ పరమహంస జీవితం, తర్వాత ఆయన ఎలా అయితే ఈశ్వర అనుభవం పొందారు, భైరవి బ్రాహ్మణి శిక్షణలో ఎలా మసలారు, తర్వాత అన్ని చరిత్ర అంతా మనకి తెలిసిందే. అప్పుడు ఆ పాటలు పాడటానికి నవీన్ వెళ్ళాడు కదమ్మా ఇంటికి, సురేంద్రనాథ్ గుప్తా తీసుకెళ్ళాడు కదా అక్కడ కూర్చుని. ఈయన మొదలు పెట్టటమే ఆ లోపల ఉన్న అంతర్యామి అయిన భగవంతుడి గురించి పాట ఎత్తుకున్నా అంటమ్మ. ఎత్తుకుని ఒక రెండు మూడు పాటలు పాడాక రామకృష్ణ పరమహంస భావావేశంలో ఆయన సమాధి స్థితి పొందారంటమ్మ. సమాధి స్థితి పొంది దాని నుంచి బయటికి రావటమే నరేన్ చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుని ఒక గదిలోకి తీసుకెళ్ళిపోయారంటమ్మ. నరేన్ ఏమనుకుంటున్నాడు, ఏంటినా నన్ను చెయ్యి పట్టుకుని ఇలా భుజం పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు ఏంటి గదిలోకి, ఈయనకేంటి నా దేవుడా లేకపోతే ఏంటి అని అనుకుంటున్నా అంటమ్మ నరేంద్రుడు. అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నారంటమ్మా, నరేన్ ఇన్నాళ్లకు వచ్చావా నా దగ్గరికి అని ఆయన్ని అబ్బలిని చేసుకున్నమ్మా హృదయానికి, ఆ నరేన్ని నా హృదయాన్ని నీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇన్నాళ్లకు కనిపించావా అని. తర్వాత ఇంకా ఆయన శరీరం అంతా సవరించేసినానా, అప్పుడు అన్నారంట నువ్వు ఒక్కసారి దక్షిణేశ్వరం రా నరేన్ అని చెప్పారంటమ్మ. చెప్తే అలాగే స్వామి అన్నాడంటమ్మ. తర్వాత వివేకానంద స్వామి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చాక ఆయనకి అప్పటి నుంచి ఏమైందంటమ్మ, వివేకానంద స్వామి శివతేజంతో జన్మించిన వాడు కదా, ఆయనకేంటి ప్రతిదీ ఏం చేసేవాడమ్మా వివేకానంద స్వామి, విమర్శతో కూడిన సద్భావన, అంటే ప్రతిదాన్ని పరిశీలించేవాడమ్మ. ఒక మాట రామకృష్ణుడు చెప్పాడు అంటే ఆ లోతు ఏంటి అని చూసేవాడమ్మ. అలాగే మన నాన్నగారు చెప్పిన మాట ప్రతిదీ మనం లోతు చూసామంటే మనం వచ్చిన పని అయిపోతుందన, ఆ కళ్ళల్లో లోతు కానీ ఆ మాటల్లో లోతు కానీ మనం కొద్దిగా పరిశీలించి చూసినట్లయితే ఆ నాన్నగారు దేనికోసం మన మధ్యకి రాబడ్డారో ఆ పని పూర్తయిపోతుందమ్మ. ఇక్కడేంటినా ఏం చేశారు స్వామి, విమర్శతో కూడిన సద్భావంతో ప్రతి విషయాన్ని పరీక్షించేవాడంటమ్మ. తర్వాత స్వామి దేనికి ప్రయత్నం చేసేవారమ్మా, వివేకానంద స్వామి మోక్ష జగత్ కళ్యాణానికి జన్మించాడంటమ్మ. ఆయన మోక్షం అనే జగత్ కళ్యాణం అంటే మోక్షం అంటే ఏంటినా, మన నాన్నగారు చెప్పుకుంది కలయిక. ఈ జీవుణ్ణి జీవాత్మని ఈశ్వరుల్లో ఐక్యం చేయటమే యోగము. యోగము ఈజ్ ఈక్వల్ టు కలయిక. ఆ కలయిక జనాన్ని ప్రపంచాన్ని అటువైపు నడిపించడానికి వివేకానంద స్వామి ఒక అవతారంగా ఈ భూమి మీదకి రాబడ్డాడు. తర్వాత ఆయనకి రామకృష్ణ పరమహంస దర్శనం చేసుకున్నాకంటమ్మా ఏదో అసంతృప్తి. అసలు ఇంకా మనకు కూడా చూడండి, ఒక్కోసారి ప్రపంచం మీద కానీ దేని మీద కానీ అసలు ఇంకా ఆ విపరీతమైన అసంతృప్తి వచ్చేస్తా ఉంటున్నానా, చీ జన్మింతేనా ఇంకా నాన్నగారు చెప్పింది మనం పొందలేమా, ఎప్పటికి నాన్నగారు నన్ను తీసుకెళ్ళి ఈశ్వరుల్లో లయం చేస్తారు, ఇంక ఈ మనసును పట్టుకుని నేను ఎలాడవలసిందేనా, అన్న అసంతృప్తి జీవుడికి కలుగుతూ ఉంటుందమ్మ. నాకు ఇక్కడ ఇంకొకటి ఏం గుర్తొస్తుందంటే, ఆ రామకృష్ణ పరమహంస గారి శిష్యుల్ని ఒకళ్ళు అడిగారంటమ్మ. ఏమని అడిగారు అంటే, మీకు రామకృష్ణుడి దగ్గరికి వచ్చినందువల్ల ఏమన్నా ఉపయోగం కనిపిస్తుందా అని అడిగారంటమ్మ అని అడిగారంట. అడిగితే ఆ భక్తులు చెప్పారంటమ్మ, మాలో రాగద్వేషాలు తగ్గటం మేము చూస్తున్నాము, రాగద్వేషాలు, కామాది కోరికలు, తర్వాత ఇష్టం, అయిష్టం, అసూయ, మదమాశ్చర్యాలు, ఇవన్నీ తగ్గటం ప్రత్యక్షంగా మేము చూస్తున్నాము, మాకు తెలుస్తుంది అనుభవం అని చెప్పారంటమ్మ. అలాగే మనం కూడా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పొచ్చున్నాన. ఏమనంటే, నాన్నగారి దగ్గరికి మనం వెళ్ళటం, ఒక సద్గురువుని ఆశ్రయించటం జరిగిన తర్వాత నానా, మనలో ఉన్న రాగద్వేషాలు, మనలో ఉన్న కామ క్రోధ మద మాశ్చర్యాలు, ఇవన్నీ తగ్గటం అందరికీ అనుభవంలో ఉంది నాన్న. ఒక్కళ్ళకి కాదు, నాన్నగారి చూపులో పడిన ప్రతి భక్తులకి ఇది అనుభవసారము, ఇది అనుభవసారము. ఈయనకి వివేకానంద స్వామికి ఎలాంటి అసంతృప్తి కలిగిందో కొంచెం ఈ సత్సంగాలన్నీ వింటాం, నాన్నగారు మాటలు మళ్ళీ మననం చేసుకోవడం జరుగుతుంది కదమ్మ మనందరికీ. దీనివల్ల ఏమవుతుంది మనకి, నాన్నగారి మాటలు మననం వల్ల మనలో కూడా తీవ్రమైన అసంతృప్తి చెలరేగుతుంది నాన్న. అంటే తృప్తి ఎక్కడుంది? తృప్తి కోసం వెతుక్కుంటున్నాం మనం అంతా. ఆ తృప్తి కలిగిన జీవుడే పరమార్థాన్ని పొందుతాడు, తానైపోతాడు. నేనుగా ఉన్నంతసేపు అసంతృప్తే ఉంటుంది మనకి. ఆ తానుగా మారిన రోజు ఈ అసంతృప్తి నాన్న ఆ హాయిని, తర్వాత భగవంతుడి యొక్క అనుభవాన్ని, ప్రశాంతతని, శాంతిని మనకి తప్పక చేకూరుస్తుంది. అందుకని అసంతృప్తి కలగటం కూడా మంచిదే. వివేకానంద స్వామికి అసంతృప్తి అంటమ్మ, తర్వాత ఏదో తీవ్రమైన వాంఛ అంటమ్మ. అంటే ఇట్లా ప్రపంచానికి సంబంధించింది కానీ, లేకపోతే దేహానికి సంబంధించింది కానీ, ఈ దీనికి సంబంధించిన కోరిక కాదమ్మా ఆయనది. ఏమి కాదు, ఏదో తీవ్రమైన వాంఛ, భగవంతుణ్ణి పొందాలి అనే వాంఛ ఆయనలో రోజు రోజుకి తీవ్రమైపోయిందంటమ్మ. రామకృష్ణ పరమహంస గారి దర్శనం అయ్యాక, మనకు కూడా నాన్నగారి దర్శనం అయ్యాక భగవంతుణ్ణి దర్శించాలి అనే కోరిక లోపల ఆ ఈశ్వర తత్వంలో మన మనసు వెళ్ళి మునకలేయాలి అనే వాంఛ మనలో కూడా పెరగటం స్పష్టంగా మనకి తెలుస్తా అన్నాను. ఆయనకి విషయ సుఖాలు ఎలా కనిపించాయంటమ్మా? తుచ్ఛంగా కనిపించాయంటమ్మా. విషయ సుఖాలు తుచ్ఛాలుగా కనిపించాయంటమ్మా. అంటే ఇంకా ఒకటి కాదు, రెండు అనేప్పటికీ ఆయనకి మనసు తీవ్రమైన ఆందోళన చెందిపోయేదంటమ్మా. ఉన్నది ఒక్కటే. పొద్దున్న గ్రీష్మ నాకు ఫోన్ చేసి నిన్న సాయంకాలం, ఆంటీ మీరు ఇలా ఈ టైం ఇది అని చెప్తూ ఉంటే దాని మాటలకి ముగ్ధురాలను అయిపోయానమ్మా నేను. ఎందుకంటే దానిలో ఉన్న వినయం, ఆ గ్రీష్మలో ఉన్న వినయం, ఆ అడిగే తీరు, ఆ మాట్లాడే పద్ధతి, ఆ మాట నెమ్మదితనం. ఈశ్వరా, నాకెందుకు అంత నెమ్మదితనం ఇవ్వలేదు అనిపించిందమ్మ ఒక్కసారి. అంటే ప్రతి జీవికి ఎవరికి ఏది ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు కాబట్టి ఇస్తాడు నానా. కానీ ఒక్కసారి నాకు ఆ సద్భావం చూసేప్పటికి మనసు కదిలి, అబ్బా ఎంత నెమ్మదిగా ఈ జీవుడు అయిపోవాలి కదా అనిపించింది నాన్న. తర్వాత ఆయనకి సుఖాలు ఎప్పుడు ఎలా కనిపించినాయి అమ్మా? తుచ్చాలుగా కనిపించినాయి. చీ, మనం అనుకుంటాం ఒక్కోసారి ఒక్కో దాన్ని చూసి యావగింపుగా చీ అనుకుంటాం కదా నాన్న. రోడ్డు మీద వెళ్తా ఉంటే ఏది నా అశుద్ధం కనిపిస్తే ఎప్పుడు అనుకునేవాళ్ళం, ఇప్పుడు అనుకోవట్లేదు లేండి మనం, పక్క నుంచి వెళ్ళిపోతాం. ఆ చీ అనిపిస్తుంది కదా. అలా విషయం మీదకి మనసు వాలుతా ఉంటే ఎవడైతే దాన్ని తుచ్ఛంగా చూస్తాడో ఆడు ఈశ్వర దర్శనానికి అర్హుడవుతాడు అని చెప్తున్నారమ్మ రామకృష్ణ పరమహంస. తర్వాత ఎప్పుడు ఎలా ఉండేవాడుంటమ్మా? ఉత్సాహానికి నిలయమై ఉండేవాడంట. వెంకటాచల నిలయం అంటే వెంకటేశ్వరుడు ఉంటాడు ఆ నిలయంలో. అరుణాచలం అంటే అరుణాచలేశ్వరుడు ఉంటాడమ్మా. ఇక్కడ వివేకానంద స్వామికి ఉత్సాహానికే నిలయం అంటమ్మా ఆయన. ఎప్పుడు ఉత్సాహంగా, ధీరత్వంగా, గంభీరంగా, భయం లేకుండా, నిర్భయంగా ఉండేవాడు అంట స్వామి. ఆవేశజనకులై ఉండేవారంటమ్మా, కొంచెం ఆవేశం కూడా ఉండేదంటమ్మా వివేకానంద స్వామికి. తన పాఠాలని తను చెప్పే వాక్కుతో వినేవారిని ఉత్సాహవంతులుగా చేస్తా ఆయన ముందుకి సాగిపోయేవాడంటమ్మా. ఇదంతా రామకృష్ణుడి యొక్క దర్శనం జరిగాక వివేకానంద స్వామిలో మనం చూసేటువంటి విషయం. తర్వాత ఆయన స్నేహితులు కొంతమంది వివేకానంద స్వామిని వర్ణించారమ్మా. ఎలా వర్ణించారు, అతడి ఆయన మాటలు మాకేంటి అమృతపాయాలు. ఇప్పుడు నాన్నగారు మాటలు మనకేంటి నానా, అమృతపాయాలే. అమృతం మన చేతుల్లో పోసి త్రాగమంటం ఎలా ఉంటుందో అమ్మా, నాన్నగారి మాటలు అలా మన దోసిక్లో పోసి తాగేయమంటున్నారమ్మా. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నాన్నగారు క్యాప్షన్స్ పెడుతున్నారు, ఆయన మాట్లాడిన మాటలు నాలుగేసి పంక్తులు చొప్పున పెడుతున్నారు. అనేక మంది టీచర్లు నాన్నగారి యొక్క గొప్పతనం గురించి, ఆత్మ యొక్క వైభవం గురించి వెలుగెత్తి చాటుతున్నారు. ఇవన్నీ మనం దేనికోసం ఉపయోగించుకోవాలన్నానా, మనం తృప్తిగా బతకటానికి ఉపయోగించుకోవాలి. తృప్తి ఎక్కడుంది, మనలోనే ఉంది. దేనిగా ఉంది, చైతన్య రూపంగా ఉంది. చైతన్యం ఎక్కడుంది, మన లోపలే ఉంది. ఎలా ఉంది, శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇలాంటి అమృతమయమైన వాక్కులు గురువు ద్వారా మనం విని అది దోసెలలో పోసుకున్నామ్మా, లోపలికి హృదయాంతరంగంగా దాన్ని సేవించేయాలి అంటున్నారమ్మా ఆయన శిష్యులు. వివేకానంద స్వామి మాటలు అమృతపాయాలు. అమృతం చేతిలో పోసి తాగమంటే ఎలా ఉంటుందో నాన్నగారి మాటలు కానీ వివేకానంద స్వామి మాటలు కానీ అలాగే ఉంటాయి మనకి. తర్వాత అతని కంఠస్వరం అంటమ్మా దివ్యగానం అంట. ఒక దివ్యమైన గానం వింటే మన చెవులు మనల్ని మనం మరచిపోయి అంతర్ముఖమైపోయి కళ్ళు మూసేసుకుని ఆ లోపల తృప్తిని ఎలా అయితే అనుభవిస్తామో అలాగే నాన్నగారి కంఠస్వరం, వివేకానంద స్వామి కంఠస్వరం దివ్య గానంలో ఉంటాయమ్మా మనకి. ఎలుగెత్తి చాటేవారమ్మా చైతన్యం గురించి నాన్నగారు. ఎలుగెత్తి చాటారు నానా, చైతన్యం అంటే ఇలా ఉంటుంది, ఇలా అనుభవంలోకి తెచ్చుకోండి. మీతో, మీ శరీరంతో కానీ, మీ మనసుతో కానీ, మీ బుద్ధితో కానీ, మీ అహంకారంతో కానీ నాకు పని లేదు. నేను ఇచ్చే అనుగ్రహాన్ని మీకు ఇచ్చేస్తున్నాను. ఉన్నది అనుగ్రహమే, ఉన్నది అనుగ్రహమే, ఉన్నది అనుగ్రహమే. తర్వాత ఆయన మాటలు అమృతపాయాలు, కంఠస్వరం దివ్యగానం, ఆయన మృదు మధుర వాక్యాలంటమ్మా స్వతంత్ర భావాలంటమ్మా. అలాగే నాన్నగారు మాటలు కూడా స్వతంత్ర భావాలన్నాను ఆయనకి. అసలు మనం ఆ భావాల్ని అందుకోవటమే ఒక యజ్ఞం నానా. నాన్నగారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఒక యజ్ఞమే. ఆయన మృదు మధుర వాక్యం స్వతంత్ర భావాలు నానా నాన్నగారి. అవి ఎవరి ద్వారా నేర్చుకున్నాయి కాదు, తర్వాత విన్నాయి కాదు, చదివినాయి కాదు. సకల ఉపనిషత్తుల సారం, సకల రామాయణ సారం, సకల భారత సారం, సకల వేదాలు అన్ని కలిపి మనం ఎవ్వరూ శ్రమపడక్కర్లేకుండా దేంట్లో ఏ మంచి అయితే ఉందో అది తీసుకొచ్చి మనకి పంచిపెట్టేశారు నానా, మనకి పంచిపెట్టేశారు. అదే అనేవాడు రామకృష్ణుడు, నరేన్ ఓ నరేన్, నా లోపల ఉన్నదంతా నీకు ఇచ్చేసి నేను బికారిని అయిపోయాను నరేన్, నేను బికారిని అయిపోయాను. అలాగే నాన్నగారు కూడా అమ్మా ఆయన లోపల ఉన్న తత్వాన్ని హృదయం ఇప్పి మనందరికీ పరిచేసి ఆయన అనంత లోకాలకి ప్రయాణం సాగించి ఆత్మగా మనందరి మధ్య మన లోపల ఇప్పుడు కూడా ఆయన టచ్, ఆయన టచ్ మనకు తెలుస్తున్నాను. ఎందుకంటే ఆయన ఉన్నది ఎక్కడ, మన హృదయంలోనే. ఎవరు మాట్లాడిస్తున్నారు ఇవాళ, నాన్నగారే. నాన్నగారి సర్వస్వం అయిపోవాలి నాన్నమ్మకి. ఆయన ప్రతి వాక్కు అసలు ఇంకా ఇంక మనం పోల్చదగిందంటూ ఏమీ లేదమ్మా. ఒక్కొక్కటి 10 లక్షలు చెప్పారు కదా, అప్పుడు 2-3 గంటలు కూర్చుని విన్నాము. అది వాళ్ళ ప్రతి మాట మన జీవితంలో జరుగుతూ ఉంటే అది ఎంత వైభవోపేతంగా ఉంటుందో అని చెప్పారమ్మా. నిజంగా వైభవాన్ని అందరం కూడా అనుభవించి తీరవలసిందే. తర్వాత వివేకానంద స్వామికమ్మా హృదయ దౌర్బల్యం అంటే ఇంకా అంతకన్నా అసహ్యమైన విషయం ఆయనకి ఇంకోటి లేదంటమ్మా. హృదయ దౌర్బల్యం అంటే నేనెందుకు సరిపోతానండి, నేను చాలా చిన్నవాడినండి, నేను అదేమీ చేయలేనండి, ఇలాంటి మాటలు హృదయ దౌర్బల్యంతో అంటే నేనుని ఆధారంగా పెట్టుకుని మాట్లాడిన మాటలంటే ఆయనకి పరమ అసహ్యం అంటమ్మా వివేకానంద స్వామికి. ఈ వివేకానంద స్వామి వాక్యాలు ఏం చేయాలమ్మా, మనం రత్నాలుగా తీసుకుని శిరస వహించాలమ్మా, శిరసుని ఆయన ముందు వంచాలమ్మా. జ్ఞానం తెలిసిన వ్యక్తి ముందు మన శిరస్సుని వంచటమే జీవుడు చేయవలసిన పని. అంటే తల వంచటం అంటే అహంకారాన్ని వంచటం అమ్మా, అహంకారాన్ని ఆయన పాదాల దగ్గర వంచమని చెప్తున్నారమ్మా. తర్వాత గుణాల్లో ఇంకో గుణం నానా, అతడిది ధీర గంభీర వాక్చాతుర్యానికే వన్నె తెచ్చే వినిర్మల మనోహర భావాలు, మనోభావాలకి మర్యాద వసగి ప్రేమ పూరితంగా ప్రవర్తించేవాడంటమ్మా నరేంద్రుడు. ఎలా అమ్మా, మళ్ళీ చక్కగా ఎంత వైభవంగా చెప్తున్నారు, ఇంకోసారి చెప్పుకుందాం నానా. అతడి మాటలంటమ్మా ధీర గంభీర వాక్చాతుర్యానికే వన్నె తెచ్చే వినిర్మల మనోహర భావాలు, మనోభావాలకి మర్యాద వసగే ప్రేమ పూరిత ప్రవర్తన వాక్యాలు నరేంద్రుడివి. అంటే ప్రవర్తించి మాట్లాడాడమ్మా ఆయన, మాట్లాడి ప్రవర్తించలేదు, ప్రవర్తించి మాట్లాడాడు. ఎంత బాగుంది ఆయన భక్తి పారవస్యంలో అనేక పాటలు అలా పుట్టుకొచ్చేసేయంటమ్మా వివేకానంద స్వామికి. ఈశ్వర సద్విలాస పరమేశ్వర, ఇలా ఈశ్వర సద్విలాస పరమేశ్వర, మనం కూడా ఇవన్నీ ఈశ్వరుణ్ణి ఆ మనసులో దర్శించినప్పుడు మనకి తెలియకుండానే అనేక రకాల ప్రార్థనలు మన హృదయం నుంచి వచ్చేస్తాయి నానా. అదే శంకర భగవత్పాదులు చేసింది. అనేక స్తోత్రాలను ఆయన రాశారు అంటే ఆయన హృదయంలో ఏ దేవత మెదిలితే ఆ దేవత మీద ఒక శ్లోకాన్ని రాసేశారమ్మా ఆయన. అలాగే ఇక్కడ వివేకానంద స్వామి ఏం చేస్తున్నారమ్మా, ఈశ్వర సద్విలాస పరమేశ్వర భాస్వర సత్కృపాకర శాశ్వత రూప దీపక విశాల జగద్ వినోద లోకేశ్వర సాధు పక్ష విమలేక్షణ రక్షణ దుష్ట శిక్షణ విశ్వ మాయాంతరంగ పరవేష్టిత సజ్జన భక్త పరిపాలక. ఆఖరి వాక్యం ఏంటన్నానా, భక్త పరిపాలక, భక్తుల్ని పరిపాలించే వాడు ఎవడు అంటే ఆడు గురువే నానా, గురువే. భగవంతుడికి అడ్మినిస్ట్రేషన్ ఉంది నానా, ఆయన అన్నీ చూసుకోవాలి నానా. భగవంతుడికి అడ్మినిస్ట్రేషన్ ఉంది కానీ సద్గురువుకి అడ్మినిస్ట్రేషన్ లేదు నానా. ఆయన పని ఏంటి, ఇది మంచా చెడా ఇదేమీ కారణాలు ఇచ్చేయటమే. ఆయన లోపల ఏది ఉందో అది ఇచ్చేయటమే సద్గురువు చేసే పని. అది అందుకు మనం దోషిళ్ళు జోడించినానా ఆ కళ్ళల్లోకి చూస్తా ఆ అమృత ఆయన ఏది చెప్పారో దాన్ని అమృతంలాగా మింగేయటమే మనం చేయవలసిన పని. అలా కీర్తిస్తూ ఉండేవాడంటమ్మా. ఇంకా 2 పని లేదంటమ్మా ఆయనకి, ఎప్పుడు బ్రహ్మానందం అతని ముఖంలో ఇలా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉండేదంటమ్మా. ఓహో ఇడు బ్రహ్మాన్ని ఆస్వాదిస్తున్నాడు అని చూసి చూడకముందే అందరికీ తెలిసిపోతూ ఉండేదంటమ్మా. నాన్నగారు వదనం ఒక్కసారి చూడండి నానా, ఒకసారి మనసులోకి తెచ్చుకోండి. ఎలా నాన్నగారు వదనం ఆ బ్రహ్మ తేజస్సు ఎలాగ వెలిగిపోతూ ఉండేది ఆ నుదురు దగ్గర నుంచి ముఖం దాకా, వెనకాల అరోమా అంటారు నానా, దాని దగ్గర నుంచి అందరం ప్రత్యక్షంగా చూసాం కదా నాన్న, ఆ చేతులు చాశారంటే ఇలా ఇంత పొడుగు చేతులు నాన్న, మనల్ని అనుగ్రహించడానికి వచ్చిన చేతులు నాన్న అయ్యి. ఈ పాటలో ఆఖరిలో ఆ బాబు పాడిన పాటలో నాన్నగారు ఆశీర్వచన హస్తం ఇలా అంటూ ఉంటుంది నాన్న, ఆ హస్తం చాలు నాన్న మనకి, ఆ హస్తం చాలు, ఆ అభయం చాలు మనకి. ఆయన ఉండగా ఇంకా మనకి భయం ఏంటి నాన్న? అప్పుడు ఎప్పుడైతే సురేంద్రనాథ్ గుప్తా ఇంట్లో అది అయిపోయిందో తర్వాత మళ్ళీ ఒకసారి వివేకానంద స్వామి ఆ దక్షిణేశ్వరం వెళ్ళాడమ్మా. వెళ్తే అప్పుడు ఏమన్నాడమ్మా, స్వామి మీరు భగవంతుడిని చూశారా అని అడిగారంటమ్మ నరేను. అంటే రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారు, ఎస్ ఎస్. తర్వాత దీనికి మా రమణుడు ఏమన్నాడమ్మా, ఎవరన్నా వచ్చి ఇలాగే రామకృష్ణ పరమహంస గారిని వివేకానంద స్వామి ఇలా అడిగాడంట స్వామి, మీరైతే ఏం చెప్తారు అని అడిగారంటమ్మా. అడిగితే మన భగవాన్ ఏం చెప్పారమ్మా, ఈశ్వరుడు లేని చోటు ఉందా, ఈశ్వరుడు లేని చోటు ఉందా అనేమో భగవాన్ అన్నారంటమ్మా. అందుకని మనకి ఏది నచ్చితే అది తీసుకుందాం నాన్న, చాయిస్ ఈజ్ అవర్స్. ఒక్క నిమిషం అమ్మా.
అలాగే అంటే అలాగే
ఒక్క నిమిషం. ఒకసారి నరేను అడిగాడంటమ్మా, ఏమని అడిగాడంటే, స్వామి మీ దగ్గర ఉన్న భక్తులందరూ కూడా భావావేశం చెంది పాట పాడేప్పటికీ అలా స్పృహ తప్పి పడిపోవటం, తర్వాత సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, నాకు అలాంటి అనుభవం కలగట్లేదేంటి, నన్ను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు స్వామి, మీరు మీ దగ్గర కూర్చున్న శిష్యులంతా కూడా అలా ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు, భావావేశంలో మునిగిపోతున్నారు, దొల్లేస్తున్నారు, నాకు అలాంటి అనుభవం ఎందుకు కలగట్లేదు అని వివేకానంద స్వామి అడిగారంటమ్మా. అడిగితే రామకృష్ణ పరమహంస ఎంత అద్భుతమైన సమాధానం చెప్పారో అమ్మా ఉష. ఏమని చెప్పారంటే, నరేన్ వాళ్ళు చెరువులో పడిన ఏనుగులాగా ఉన్నారు. చెరువులో ఏనుగు పడిపోయిందనుకో, ఆ ఏనుగేంటి మొత్తం ఆ చెరువులో నీళ్ళన్నీ పైకి కిందకి చేసేస్తుంది, అది ఆ స్థిమితం లేకుండా చెరువుని అల్లకల్లోలం చేసేస్తుంది. కానీ నరేన్ నీకు చెరువులతో పనేంటి, నిన్ను గంగానదికే తీసుకెళ్తాను నేను. గంగానదిలో నువ్వు మునిగేవనుకో అల్లకల్లోలం ఉండదు, ప్రశాంతత నిన్ను ఆవరించేస్తుంది నరేన్ అని చెప్పాడంటమ్మా. అసలు అడిగే మా ప్రశ్న ఎలాంటిదమ్మా, చెప్పే జవాబు ఎలాంటిదమ్మా ఉష. ఆ నాన్నగారు ఇలాంటివన్నీ మనకి చెప్పి మనల్ని ఎంత ఆధ్యాత్మికంగా ముందు, ఇవన్నీ నాన్నగారు చెప్పినాయే నానా, మనల్ని ఎంత ఉత్తేజితుల్ని భగవత్పరంగా చేశారనేది తలుచుకుంటే నాయన నాన్న, ఆయనకి ఇంక నీ చరణాలే మాకు శరణం. అప్పుడు ఏమన్నాడు ఆయన, కలవచ్చు ఎందుకు తండ్రి, అది ఒక విశేషమా, ఆ చెరువులో ఏనుగు దిగి భావావేశం పొందటం తర్వాత దొల్లేయటం ఇది ఒక విశేషం అనుకుంటున్నావా నువ్వు? అది కాదు, చెరువులో ఏనుగు చొరబడితే చెరువు అంతా అల్లకల్లోలం చేసేస్తుంది, అదే గంగా ప్రవాహంలో చొరబడ్డావనుకో అది ఇంక చెదరదు గంగా. ఈశ్వరానురక్తి అనే మహాశక్తి. అబ్బబ్బా, ఈశ్వరానురక్తి అనే మహాశక్తి ఈ చిన్న చిన్న చెరువుల్లో ప్రవేశించగానే కదిలిపోతాయి, కానీ నువ్వో గంగానది లాంటి వాడివి. అదే కదమ్మా, నాన్నగారు కూడా గంగానది గంగానదిగా ఉన్నారు కాబట్టే ఆయన ఎక్కడా నేను దైవాన్నని కానీ, నేను గురువునని కానీ, తర్వాత నేను జ్ఞానినని కానీ, నా దగ్గర మిరాకిల్స్ ఉన్నాయని కానీ ఏనాడు ఇసుమంతా మనకి ఎవరికి చూపించలేదు నాన్న. ఆయన ప్రశాంతంగా ఉండేవారు, మన అందరి మనసులో ఆయన దగ్గర కూర్చున్నప్పటికీ చల్లబడిపోయాయి నాన్న. అలాగే ఇప్పుడు కూడా నాన్నగారిని తలుచుకుంటే ఆ మనసు చల్లబడిపోతుంది ఉష, మనసు చల్లబడిపోతుందమ్మా, హాయిగా అయిపోతుంది. ఇంకా ఈ తుచ్చువైన విషయ వాసనల మీదకి కూడా వాళ్ళు రామకృష్ణ పరమహంస అనేవారమ్మా. ఎవరన్నా వాళ్ళు మారారా అని మామూలుగా అడిగితే ఏగలాగా ఉన్నాడు, ఆడు ఇంకా తుమ్మిది అవ్వలేదు అనేవారమ్మా. అంటే ఏగేంటంటే శుద్ధం మీద వాళ్తుంది, భగవంతుడు అనే పదార్థం మీద వాళ్తుంది అంటే ఏగ, అశుద్ధం మీద వాళ్తుంది అంటున్నాను. అందుకని రామకృష్ణ పరమహంస అనేవారమ్మా, ఏగ భక్తి వద్దు మనకి. ఒక తేనెటీగ ఎలా అయితే ఎక్కడి నుంచో దూరంగా వచ్చి పువ్వు మీద వాలి ఆ తేనెను పీల్చి ఎలా అయితే ఆ స్పృహ కోల్పోయి దాని మీద వాలిపోయి ఉంటుందో అలాంటి భక్తి కావాలి భక్తులకి అనేవారు. అమ్మా, ఈ నరేంద్రుడు ఎంతటి త్యాగమూర్తి అంటే దానికి అనేక అనేక నిదర్శనాలు చెప్పారమ్మా. అంతటి త్యాగమూర్తి అంటే మన నరేంద్రు ఒకవైపు కష్టాలు అంటమ్మా, ఒకవైపు నరేంద్రుడికి విపరీతమైన కష్టాలు, దారిద్ర్యం, ఇంటిని కూడా పోషించుకోలేనటువంటి దారిద్ర్యం, మరొకవైపు రామకృష్ణుడి యొక్క సాన్నిధ్యం. అసలు నిజంగా ఆ నరేంద్రుడి యొక్క స్థితి తలుచుకుంటే నానా ఆనందం ఉప్పొంగుతుంది ఉష. ఒకవైపేమో కటిక దారిద్ర్యమా, మరొక వైపేమో రామకృష్ణ ప్రభు సాన్నిధ్యమా. అంటే ఒక చేత ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడు అమ్మా,
ఎక్స్ట్రీమ్స్ ఎక్స్ట్రీమ్స్ అంటే
అవునమ్మా, ఒకవైపు ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడు ఎక్స్ట్రీమ్గా, ఒకవైపు కటిక దారిద్ర్యం ఎక్స్ట్రీమ్గా ఆయన్ని పట్టేసుకుంది. దారిద్ర్యం ఒకవైపు, భగవంతుడు వైభవం ఒకవైపు నాన్న. ఎంత అత్యద్భుతమైన ఆ స్థితిలో ఉన్నాడు నరేంద్రుడు అని మనకి తెలుస్తుందమ్మా. అప్పుడు ఇది ఏం చేసినాయి ఈ రెండు, సాన్నిధ్యము దారిద్ర్యం రెండు కలిపి నరేంద్రుడి యొక్క శీలాన్ని అంటే క్యారెక్టర్ని తేజోమయం చేసేసినాయి అంటమ్మా, తేజోమయం చేసేసినాయి అంటమ్మా. నరేంద్రుడు అంటే ఒక తేజస్సు, నరేంద్రుడు అంటే ఒక ఉషస్సు. అదే నువ్వమ్మా ఉష, నరేంద్రుడు అంటే ఉషస్సు. తర్వాత నరేంద్రుడి పట్ల శ్రీరామకృష్ణుడు ప్రేమమ్మ అత్యద్భుతమమ్మ. నాన్నగారు మన మీద ఎలాంటి అనుగ్రహ వర్షం కురిపించారో నాన్న, అది ఆ అందుకున్న వాళ్ళందరికీ ఆ అనుభవమే నాన్న, అందరికీ అనుభవమే అది, ఈచ్ అండ్ ఎవ్రీవన్. నరేంద్రుడి పట్ల ఎలాంటి ప్రేమ చూపించారో అది అత్యద్భుతమైన ప్రేమ నాన్న. తండ్రి మరణించాక నరేంద్రుడు కష్టదశను చూసి రామకృష్ణుడు అంటమ్మా ఒక భక్తుడితో, ఇలాంటి కష్టకాలంలో నరేంద్రుడికి మిత్రులు ఉంటే ఏమన్నా కొంచెం వాడికి సహాయం చేయొచ్చు కదా అన్నారంటమ్మా, అన్నారంట అని తర్వాత అన్నారంట. నరేంద్రుడికి ఈ సంగతి ఎందుకు చెప్పటం, నరేను మనసు నొచ్చుకుంటు ఎందుకు నువ్వు ఇలా చెప్తున్నావు అందరికీ, నరేను దారిద్ర్యంలో ఉన్నాడు సాయం చెయ్యండి అని గురుదేవ ఎందుకు చెప్తున్నారు మీరు అని అన్నాడంటమ్మా. అంటే అప్పుడు అయ్యో నా వల్ల నీ మనసు నొచ్చుకుందా నరేన్ అని రామకృష్ణ పరమహంస కళ్ళెమ్మట బాష్ప దారులు వంచేశారంటున్నానా. ఆ శిష్యుడు ఉన్నతికి ఆ శిష్యుడు దారిద్ర్యం పోగొట్టడానికి, ఆ శిష్యుణ్ణి భగవద్ విలాసంలో ముంచేయడానికి రామకృష్ణుడు ఆ కన్నీరు పెట్టుకున్నాడు నాన్న. అప్పుడు అన్నాడంటమ్మా రామకృష్ణ పరమహంస కళ్ళల్లో నీరు ప్రవహిస్తా ఇలా అన్నాడంటమ్మా. ఏమని, నాయనా నరేంద్ర నీకోసం ఏ పని చేయడానికైనా నేను సంసిద్ధుణ్ణే, నీకోసం నేను ఏ పని చేయడానికైనా సంసిద్ధుణ్ణే, ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు, నన్ను గురువుగా చూసుకుంటున్నావు నువ్వు కాబట్టి నీకోసం నేను ఏ పని చేయడానికైనా సంసిద్ధుణ్ణే. నీ అవసరం అయితే ఆ చెప్పడం చూడు ఉషా, ఒక్కసారి గ్రహించు, ఆయన గ్రహించమంటున్నారమ్మా. అవసరం అయితే ఇంటింటికి భిక్ష ఎత్తుతాను నరేన్ నీకోసం, ఇంటింటికి నేను భిక్షమెత్తి నిన్ను రక్షించుకుంటాను నరేన్ నేను అన్నాడంటమ్మా. ఆడు రామకృష్ణ పరమహంసమ్మ.
అవునండి, ఈ సంఘటన నాన్నగారు చెప్తూ కళ్ళకు నీళ్ళు పెట్టేసుకునేవారు.
అవునమ్మా,
అంటే తాదప్యం కదా, ఇంకా భక్తుడికి రామకృష్ణుడి తోటి వివేకానంద తాదప్యం ఆ సంఘటన చెప్తూ ఉంటే.
అవునమ్మా, నాకు రామకృష్ణ పరమహంసకి నాన్నగారికి ఏమి భేదం కనిపించదు ఉషా.
ఎన్నో సందర్భాల్లో
అంటే మనం నిజంగా ఎంత అదృష్టవంతులు ఉషా, ఇలాంటి గురువు పడితే ఇలాంటి గురువు చూపులోనే పడాలమ్మా. నరేంద్రుడికి అంటమ్మా హృదయం విశాలమైందంటమ్మా నాన్నగారి లాగా, తర్వాత విశాలత్వం ఒకటి సరిపోదు, లోతు కూడా ఉండాలనేవారు నాన్నగారు, గుర్తుందా ఉషా?
వీళ్ళందరినీ మనం స్మరించుకోవడానికి కూడా సరిపోము, మీరు ఆయన మనకి ఆ కొంచెం అధికారం ఇచ్చిన వల్ల స్మరించుకుంటున్నామండి.
అవునమ్మా. ఇంకో చెప్పే నరేంద్రుడి ఇంకొక 10 నిమిషాలు చెప్పొచ్చా ఉషా?
ఉంది, టైం ఉంది, చెప్పండి.
అలాగే అమ్మా, ఏ నీకోసం నేను ఇంటింటికి భిక్ష ఎత్తైనా సరే నీ దారిద్ర్యం నుంచి నిన్ను దూరం చేస్తానన్నారే అనేవాడంటమ్మా రామకృష్ణుడు. ఇది కదా యథార్థ ప్రేమ, నిజమైన ప్రేమ అంటే ఇది కదమ్మా. మాటలతో అయ్యేదా ఉషా? ఎవరల్లా కష్టంలో ఉంటే ఒక పూట భోజనం పెట్టడానికి వెనకడిగేసే మనకి ఈ అన్ని ఈ విషయాలన్నీ ఎంత అద్భుతం అమ్మా, అత్యద్భుతం అమ్మా ఉషా. ఇది కదా యథార్థ ప్రేమ, నిష్కపటమైన ప్రేమ ఇది కదా నానా. వివేకానంద స్వామి అనేవాడమ్మా ఆయన నిస్వార్థ ప్రేమతో నన్ను అగాధమైన ప్రేమలోకి తోసేస్తున్నాడు. ఆయన అగాధమైన ప్రేమలోకి నన్ను తోసేస్తున్నాడు అనేవాడంటమ్మా. అలాగే నాన్నగారు కూడా ఆయన నిస్వార్థమైన ప్రేమతో నానా మనందరినీ అగాధమైన ప్రేమలోకి తోసేస్తున్నారు నానా.
అవునండి, అంటే ఇక్కడ ఏంటంటే నాన్నగారి విషయంలో.
హలో
అంటే ఇక్కడ మనకేంటంటే రామకృష్ణ పరమహంస దగ్గర ముందు లౌకికులు ఎక్కువ వస్తూ ఉంటే ఆయన బాధపడిపోయేవారంట కదా, ఇదేంటే లౌకికులు అందరినీ పంపుతున్నావు నా దగ్గరికి, ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఇదేంటమ్మా అని ఏడ్చేసేవాడు.
తర్వాత
అంటే సెకండ్ చాప్టర్ లో అంటే పార్ట్ 2 లో వస్తారు అని చెప్పారు అనమాట నాన్నగారు. కానీ మనకి మనం పార్ట్ 1 బ్యాచే ఉన్నాం యాక్చువల్ గా నాన్నగారు చుట్టూ ఎప్పుడు. అందుకే అంటే మనకి ఇంకా టైం పడుతుంది, కానీ లేకపోతే అసలు నాన్నగారు ఎప్పుడు అంటే ఎలా అనుగ్రహించేసి అంటే ఎంత ప్రవాహం కింద వచ్చినా మనలో అంత అర్హత లేకపోవడం వల్ల మనం ఆ స్థాయి అందుకోలేకపోయాం. కానీ
100%
అంటే అర్హత లేకపోయినా ఇచ్చేద్దామనే ఆయన తపన మనకి ఇంకా గ్రాటిట్యూడ్ 100% గ్రాటిట్యూడ్ ఆయన పట్ల ఉండే ఇచ్చేసింది అంటే
ఉషా ఆయన శరీరం చాలించాక వైభవం తలుచుకుంటే అద్భుతం అమ్మా. హలో, శరీరం ఉండగా చూపించింది లేదమ్మా. ఇప్పుడు ఆ లీల నిజమవుతాందమ్మా. ఏరై పారిన కన్నీరే పన్నీరయ్యేడి రోజులు ఇవి అని భగవాన్ పాటలో వచ్చినట్టమ్మా. ఆ ఏరై పారిన అందరం నాన్నగారిని చూసి ఆ కళ్ళల్లోంచి దారలు దారులు వంచేసిన కన్నీరే పన్నీరయ్యి ఇవాళ అనుగ్రహ రూపంగా మనందరినీ చుట్టుముట్టేస్తున్నాయమ్మా ఉష. ఆ ప్రేమ అనే అగాధంలోకి తీసుకెళ్ళిపోతున్నారు మనల్ని. అమ్మా అగాధమైన ప్రేమలో నన్ను ఏం చేసేస్తున్నాడు ఆయన, తన దాసుడుగా చేసేసుకుంటున్నాడు అన్నాడు అమ్మ నరేను. ఆ నిస్వార్థమైన అగాధమైన ప్రేమతో నన్ను ఆయన ఏం చేస్తున్నాడు, తన దాసుడుగా చేసేసుకుంటున్నాడు. నేను ఆయనకి దాస్యత్వం ధన్యోస్మి ధన్యోస్మి అనేస్తున్నాను. నేను నీ ఆ ధన్యోస్మి అంటే నీ మాటకి నేను వడబడిపోతున్నాను. రామకృష్ణులు వ్యక్తిత్వాన్ని బోధల్ని కలబోసి గ్రహించగలిగే శిష్యులు ఎవరన్నా ఉన్నారా అంటే ఆడు నరేంద్రుడే అగ్రగణ్యుడమ్మ. నరేంద్రుడే అగ్రగణ్యుడు అని ఆలోచించలేదు. సమస్త వేదాతీతం శ్రీరామకృష్ణుల జీవితమే అని అతడు విశ్వసించాడమ్మ. సమస్త వేదాల సారం నాన్నగారే అని మనం కూడా విశ్వసించిన రోజు నాన్న చైతన్యం మన చేతుల్లోకి వచ్చేస్తుందా, మన హృదయంలో మనకి వెలుగ్గా కనిపిస్తుందన్న దర్శనం ఇచ్చేస్తుంది. తర్వాత 16 మంది సన్యాస శిష్యుల్ని తయారు చేశారంటమ్మా. తయారు చేసి 16 మందిలో ఒక అతను అనుకోకుండా సన్యాస వస్త్రాలు తీసుకొచ్చాడంటమ్మా. ఇంకా రామకృష్ణుడు కొద్ది రోజుల్లో దేహం వదిలేస్తాడనగా ఆ 16 మందికి స్వామి నాకు ఒళ్ళు విడిపోతుంది బహుశా. ఆ 16 మందికి ఆ వస్త్రాలు ఇచ్చిన వాళ్ళకి శక్తిపాతం ఇచ్చి వాళ్ళకి ఆ గురూపదేశం చేసి ఈ 16 మంది భావి తరాలకి రామకృష్ణుడంటే ఏంటి తెలియపరుస్తారు అని చెప్పాడంటమ్మా. చెప్పి అప్పుడు ఈ 16 మందిని వివేకానంద స్వామికి అప్పచెప్పి ఈ 16 మందికి తిండికి కానీ బట్టకు కానీ నివాసానికి కానీ లోటు లేకుండా చూసుకోనరే అని అప్పచెప్పారంటమ్మా. అప్పచెప్పి ఈ 16 మందిలో అగ్రగణ్యుడంటమ్మా లాటు అంటమ్మా. నాకు ఆ లాటు గురించి నేను చదువుతున్నంతసేపు ఉష ఇది గొప్పగా చెప్పట్లేదు నాన్న. నేను ఒకరిని పై మెప్పించాలని చెప్పట్లేదు, ఉషే గుర్తొచ్చిందమ్మా. ఎలా అంటే ఆ లాటు ఎలా చేశాడంటమ్మా సేవ. ఆ రామకృష్ణ పరమహంసకి ఆఖరి రోజుల్లో కుడి చెయ్యి ఎడం చెయ్యి తెలియలేదంటమ్మా ఆయనకి. మలినం ఇది తెలియలేదు. నాన్నగారు ఆఖరి రోజుల్లో నువ్వు ఎన్నుకోబడ్డావు అంటే అది డివైన్ ప్లాన్. ఆ డివైన్ ప్లాన్ లో నువ్వు ఉంచబడ్డావు నాన్న. నీగా చెప్పట్లేదు, నేను ఉషగా చెప్తున్నాను నాన్న. ఉష ఈజ్ దేర్ యాజ్ హిజ్ విల్ అంతే. ఆయన అనుకున్నారు ఆ ఈ వ్యక్తిని ఈ రకంగా నేను అనుగ్రహించాలి అనుకున్నారు వాళ్ళ నిన్ను సునీల్ని తర్వాత ఇంకెవరున్నారో దగ్గర వీరందరినీ కూడా. అవునమ్మా అంత అనుగ్రహం
చాలా మంది ఉన్నారు.
లాటు అనేప్పటికీ ఉష లాటు అని పిలిచంటమ్మా. ఆఖరి ఇంకా ఒక 2 రోజుల్లో ఆయన శరీరం వదిలిపెడతారనగా లాటు అని పిలిచి లాటు అబ్బా లాటు ఇలా రా దగ్గరికి రా ఒకసారి అన్నారంటమ్మా. అంటే లాటు దగ్గరకు వచ్చాక థ్యాంక్స్ అన్నారంటమ్మా ఉష. అంటే నువ్వు నాకు చేసిన సేవకి థ్యాంక్స్ లాటు. నీ సేవ నాకేమనిపిస్తుందంటే ఏమనిపిస్తుందంటమ్మా రామకృష్ణులకి ఈ శరీరం క్యాన్సర్తో ఉన్నప్పటికీ నాకు ఈ క్యాన్సర్ కొంచెం నాకు శక్తినిచ్చి ఇంకొన్నాళ్ళు ఉండి నువ్వు సేవ చేస్తా ఉంటే నీ నిష్కల్మషమైన మనస్సుని నాకు ఇంకా ఆస్వాదించాలని ఉంది లాటు. ఏం మాటలు షాయి అసలా అని అన్నారంటమ్మా. తర్వాత ఆ లాటుని ఆ 16 మందిలో ఆడు చైతన్యం యొక్క ఉనికిలో ఉన్నాడు అని రామకృష్ణ పరమహంస ప్రకటించారంటమ్మ. ఏ తర్వాత రామకృష్ణ పరమహంసని పిలిచి ఆ నరేంద్రుడిని పిలిచి తదేక దృష్టితో ఇలా చూస్తా ధ్యాన నిమగ్నం అయిపోయాడంటమ్మ. అయిపోతే ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చాక వివేకానంద స్వామి అడిగాడంట, ఏమన్నా అంటమ్మా ఇదేంటి అలా ఉన్నాడు. వెంటనే ఒక కరెంటు షాక్ ఎలా అయితే కొడుతుందో అలాగే రామకృష్ణ పరమహంస శరీరం నుంచి ఒక కరెంటు షాక్ లాంటిది వచ్చి వివేకానంద స్వామిలో ఐక్యమైపోయిందంటమ్మ, కలిసిపోయిందంట. ఒక సూక్ష్మ శక్తి తరంగం నరేన్తో ప్రవేశించినట్లు తెలిసిపోయిందంటమ్మ. నరేను బాల్య స్మృతి కోల్పోయాడంటమ్మ, ఇంకా ఆయన మనలో లేడంట. ఏ స్మృతి వచ్చాక చూస్తే గురుదేవ్ ఆయన రామకృష్ణ పరమహంస కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు దారలు దారలుగా కారిపోతున్నాయంటమ్మ. అప్పుడు అందరూ అలా ఆశ్చర్యంగా ఆ చూస్తా ఉంటే అప్పుడు రామకృష్ణుడు ఏమన్నాడమ్మా, నరేన్ నరేన్ నేను నా సర్వస్వాన్ని దారపోసి ఆధ్యాత్మిక పరిణ అయిపోయాను నరేన్ నరేన్ నేను నా ఆధ్యాత్మిక శక్తినంతా నీకు దారపోసేసి ఫకీర్నైపోయాను నరేన్. నాన్నగారు కూడా తమ ఆధ్యాత్మిక శక్తిని అంతా భక్తుల్లో నింపేశారు కదమ్మా. అంత ఏది ఇంత విషయం ఆయన మనసులో దాచుకోలేదు కదా, ఆధ్యాత్మికత అంత సులువుగా అంత తేలిగ్గా సామాన్యుడికి సైతం అర్థమయ్యి అంతర్ముఖం అయ్యేలాగా అందరినీ ప్రిపేర్ చేసేసారు కదమ్మా.
అవును అవునండి.
నరేన్ నేను నా సర్వస్వాన్ని దారిపోతే ఆధ్యాత్మిక ఫకీర్ని అయిపోయాను, నా వల్ల అందచేయబడ్డ ఈ శక్తిని శక్తితో నీకు అందచేయబడ్డ శక్తితో లోకంలో ఘనకార్యాలు నిర్వర్తిస్తావు నరేన్. నువ్వు నువ్వు ఘనకార్యాలు నిర్వర్తిస్తావు, అప్పుడు నా గురువు నాకు ఇచ్చిన అఖండ శక్తి అనిర్వచనీయం అని వెలుగెత్తి చాటాడంట వివేకానంద స్వామి.
అవునండి, అదొకటి మీరు చెప్తూ ఉంటే అడ్డొస్తున్నాను. రామకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత పాపం వీళ్ళంతా చిన్నపిల్లలు కదా, అంటే డిగ్రీ స్టూడెంట్స్ కదా, అంటే చిన్నపిల్లలు కదా, ఆ చదువుకునే టైం కదా, ఆయన్ని తీసుకెళ్లి మామూలుగా దహనం చేసేస్తారు కదా తెలియక.
అవునా,
చేసేసాక ఒక 6 నెలలకు అది హార్ట్ లో బర్నింగ్ కింద ఉండిపోయిందంట అంటే వివేకానంద జ్ఞానగారు
మాట్లాడుతూ ఉంటారు కదా. ఒకటి
చెప్పండి చెప్పండి నాకు
అది
తల పెట్టుకున్నప్పుడు కళ అంటే మాటల్లోనే చెప్పండి, మీరు చెప్పాలనుకున్న మిగలదు మీరు చెప్పారు.
అనిర్వచనీయమైన ప్రతిభ ఆధ్యాత్మిక సంపద వైభవం నరేన్కి లభించేసిందంటమ్మ. ఎలా ఇచ్చాడంటాం మీరు బహుశా, ఎంత సింపుల్ గా ఇచ్చాడంటమ్మా. ఒక పువ్వుని మనం దేవుడి ఫోటో దగ్గర ఎలా అయితే పెట్టి దండం పెట్టుకుంటామో అంత తేలిగ్గా తనలో ఉన్న సర్వ శక్తుల్ని నరేంద్రుడికి దారపోసేసాడంటమ్మ. ఏ అప్పుడు యాగానికి ఇంతకంటే ఇంకే వేరే పరమార్థం ఏదన్నా ఉంటుందా బహుశా త్యాగానికి?
అసలు ఇంక ఇంతకన్నా ఏముంటుందండి, అసలు ఇంకేముంటుంది అంటే ఇంకా సమస్తం ఆయన లోపల అంటే
చెప్పు నాన్న.
అంటే భౌతికంగా చూసినా అంటే ఆధ్యాత్మికంగా చూసినా భౌతికంగా చూసినా ఆయన అంటే సాధనావతారం అని కూడా అంటూ ఉంటారు కదా అండి రామకృష్ణుడిది, అంటే అన్ని రకాలు అంటే ఇది ఇది చేశారు ఇది చెయ్యలేదు అనుకోకుండా అన్ని సర్వ సాధనలు ఆయన చేసినట్టు మనకు చూపించారు.
అవును ఉషా, అవునమ్మా.
ఆయనకి అవసరం లేకపోయినా అంటే ఏ సాధన చేసినా అంటే తీవ్రంగా నువ్వు సిన్సియర్ గా గనక నువ్వు అంటే ఫోకస్డ్ గా ఉండి సిన్సియర్ గా గనక నువ్వు ఏ సాధన అది పొందడానికి చేపట్టినా నీ గమ్యం నువ్వు రీచ్ అవుతావు అని చూపించడానికి అన్ని రకాల సాధనలు, ఏంటి ముస్లిం పద్ధతిలో, క్రిస్టియన్ పద్ధతిలో, హిందువుల పద్ధతిలో, అమ్మవారి భక్తుల పద్ధతిలో, ఇంకా ఇది అది అని కాదు అన్ని ఇంకా అన్ని సర్వం అంటే సాధనాశక్తి ఉండి ఆధ్యాత్మిక శక్తి ఉండి ఆయన స్వయంగా అవతార పురుషుడు అయ్యుండి అంత ట్రెషర్ ని
నేను ఇచ్చి బీదవాడిని అయ్యాను అనడం అనేది ఇంక అసలు అంటే ఈ సృష్టిని ఉద్ధరించడానికి ఒక మహా అంటే ఈ సృష్టిని ఉద్ధరించడానికి ఒక మహాత్ముడు వచ్చి ఆయనకున్నదంతా ఈ 12 మందికి డిస్ట్రిబ్యూట్ చేసి వీళ్ళతో పని చేయించి రామకృష్ణ మఠాలు ఈ రోజు ప్రపంచం అంతా స్థాపించే ఇంకా మ్యాగజైన్ నడిసి వేలాది మంది రామకృష్ణుడు సన్యాసులు అంటే అదే శారదమూర్తి చెప్తారు నాన్నగారు ఇంత మంది సన్యాసులు వర్క్ లేకపోతే అసలు భూమి మీద ఇంత కలికాలంలో ఇంకా కొంత శాంతి మంచితనం లేకపోతే ఇంకా కొంత దైవత్వం ఉంది అంటే అది ఎటువంటి ప్రణాళిక అంటే అది
అబ్బాబ్బా అది అది డివైన్ ఎక్స్ట్రీమ్ డివైన్ విల్ అమ్మా ఇంకది
అవును ఎక్స్ట్రీమ్ డివైన్ విల్ అవునవును
శంకరాచార్యుల యొక్క అఖండ శక్తి అంటే అమ్మా వివేకానంద స్వామిలో ఇది నాన్నగారిలో కూడా శంకరాచార్యుల యొక్క అఖండమైన శక్తి తర్వాత చైతన్య ప్రభు యొక్క వినిర్మల ప్రేమ చైతన్య ప్రభువుకి కృష్ణుడి మీద ఉన్న వినిర్మలమైన ప్రేమ అది మా నాన్నగారిలో చూస్తాం నానా వివేకానంద స్వామిలో చూస్తాం సత్పురుషులు ఎవరైనా ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి నానా
అవునండి అవును
శంకరాచార్యుల యొక్క అఖండమైన శక్తి చైతన్య ప్రభు యొక్క వినిర్మలమైన ప్రేమ బుద్ధదేవుడి సర్వజీవకారుణ్యం మన నువ్వు ఎవరో ఒక పాపతి చూపించావు కదా నాన్న సర్వజీవ కారుణ్యం ఆ పాప ఎలాంటి కారుణ్యం అమ్మా తర్వాత ఏకమై సనాతన ధర్మ సముద్ధరణార్థం సనాతనమైన ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీరామకృష్ణుడు దేవుడిగా భూమి మీదకి వచ్చాడు అని నరేనికి అప్పుడు అనిపించిందంటమ్మ అప్పుడు అనిపించి ఒకసారి రామకృష్ణ పరమహంస వంక అలా చూస్తున్నాడంటమ్మా చూస్తా ఉంటే అప్పుడు రామకృష్ణుడు అన్నాడంటమ్మా నరేన్ ఓ నరేన్ ఎవరు కృష్ణుడో ఎవరు రాముడో వాడే ఈ రామకృష్ణుడు ఇంకా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అన్నట్టుగా అమ్మా ఆఖర ఈ 2 వాక్యాలు చెప్పి ఓ నరేన్ అనేవారమ్మా అంటే ఆ ఇష్టంతో కూడిన పిలుపు ఎంత వైభవంగా తెలియటం కోసం చెప్తున్నాను నాన్న ఓ నరేన్ ఎవరు కృష్ణుడో ఎవరు రాముడో వాడే ఈ రామకృష్ణుడు అని ఇంకా ఏమన్నాడమ్మా ఈ అద్వైత పద్ధతిలో మాత్రం కాదు అన్నాడంటమ్మా
అవును అవును అంటే అంటే ఎంత క్లారిటీగా చూడండి
అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పింది చెప్తున్నావు షా వివేకానంద స్వామి ఏదో బయట పనిలో ఉండగా ఈ యువ సన్యాసులు ఉన్నారు కదా వీళ్ళకి తెలియక రామకృష్ణ పరమహంస ఆఖరి శ్వాస ఆగిపోయిన తర్వాత తీసుకెళ్లి మామూలు శ్మశానంలో కర్మకాండ అంతా జరిపించేశారు నాన్న జరిపించాక అప్పుడు రామకృష్ణుడు చెప్పాడు కదా నువ్వు ఇక్కడ తీసుకున్న ఈ జ్ఞానం ద్వారా ఆ ప్రపంచం అంతా కూడా పవిత్రం అయిపోతుంది నరేన్ అని చెప్తున్నాడు కదా నాన్న ఏ అప్పుడు ఈయన బేలూరు మఠం ఇంకా స్థాపించలేదు నాన్న వచ్చారంటమ్మ వచ్చాక అనేక కోట్లు సంపాదన అదే అనేక కోట్లు చేత్తో ధనాన్ని ఒక చేత్తో భగవంతుడిని ఒక చేత్తో పట్టుకుని కలకత్తాలో అడుగు పెట్టాడంటమ్మ పెట్టేప్పటికి ఇలా రామకృష్ణుడు ఇలా జరిగింది అని తెలిసాకంటమ్మా గృహస్థ శిష్యులు సన్యాస శిష్యులు అని 2 వర్గాలుగా ఉండేవారంటమ్మా అంటే సన్యాస అమ్మా నిజంగా ఉషా కాషాయం అంటే ఎంత పవిత్రమైంది ఉషా
అవును
అంటే కాషాయం ధరించటం అంటే నాకు అనిపిస్తుంది భగవంతుణ్ణి ధరించటమే
అవునవునండి అవును
నాన్నగారు కూడా కాషాయాన్ని ఒకసారి ఒక 2 రూపాయలు సన్యాసి వచ్చారమ్మా నాన్నగారి దగ్గరికి 2 రూపాయలు సన్యాసి అంటే బాబా గారు చెప్పేవారు ఏమని తెల్లబట్టను తీసుకెళ్లి కాషాయంలో ముంచి కట్టుకునేవాడు 2 రూపాయలు సన్యాసి అంటమ్మా అన్ని వదిలేసి కేవలం నాకు భగవంతుడే కావాలి అని కాషాయం ధరించేవాడు నిజమైన సన్యాసి అంటమ్మా ఆడికి ఇంకా భగవంతుడు తప్ప ఒకటే ఉన్నది ఒకటే 2 లేవు ఇంకా ఆ కాషాయం కట్టుకున్న వాడికి ఈ 2 రూపాయలు సన్యాసి వెళ్ళి నాన్నగారి దగ్గర కూర్చున్నారమ్మా మనకి తెలుసు ఆ స్వామీజీలో రాగద్వేషాలు తెలుసు, కామక్రోధాలు తెలుసు, అన్ని మనకి కొంచెం అప్పటికి తెలుసు ఉన్నాయి నాన్న. నాన్నగారు ఏం చేశారమ్మా, ఆ కాషాయం కనిపించగానే ఆ ఆయన కాషాయానికి ఇచ్చే విలువ చెప్తున్నాను ఉషా, నేను విలువ చెప్తున్నాను నాన్న. కుర్చీలోంచి లేసమ్మా, కుర్చీలోంచి లేచి ఆ కాళ్ళకి నమస్కారం పెట్టి మళ్ళీ కుర్చీలో కూర్చున్నారు ఉషా.
అవునండి, సన్యాసులు ఎవరు ఎవరొచ్చినట్టు వాళ్ళలో రాగద్వేషాలు ఉండొచ్చు, వాళ్ళలో కామక్రోధాలు ఉండొచ్చు, కేవలం అంటే నాన్నగారు అంటే కొన్ని సందర్భాల్లో వేషం వేసినంత మాత్రాన సన్యాసం కాదు, హృదయంలో ఉండే సన్యాసం అంటూ ఉన్నా కూడా భౌతికంగా ఆయన కాషాయానికి ఇచ్చిన విలువ ఇంత అంతా కాదమ్మా. ఎందుకంటే కాషాయం అంటే మీరన్నట్టు అంటే ఇక సర్వస్వం అంటే బాహ్యంగా కాదు, ఏదో ఎస్కేపిజం కోసమో లేకపోతే ఎస్కేప్ అవడానికో లేకపోతే ఇంటి నుంచి ఎస్కేప్ అవడానికో లేకపోతే అంటే ఈజీ లివింగ్ కోసమో చేయడం అనేది కాదు, అంటే ఒక త్యాగం అంటే ప్రపంచం ఒకవైపు పరిగెడుతూ ఉంటే ఆ ఆకర్షణన్నీ మనం విడిచిపెట్టాలనే సదుద్దేశంతో ఈశ్వరుని పొందాలనే కాంక్షతో ఎవరైతే కాషాయం కడతారో ఆ మరి హైయెస్ట్ త్యాగం కదా అంటే.
అవునమ్మా, అదే ఉషా, మనం అందరం ఎలా అయిపోవాలంటే కాషాయం కట్టం సన్యాసం అయిపోవాలమ్మా.
అవ్వాలంటే
భగవంతుడి మీద అంత పిచ్చి ఇష్టం కలిగిపోవాలి ఉషా.
అంటే మనకి ఇంటర్నల్ గా ప్రపంచం పట్ల ఎక్కడ
ఆకర్షణ ఫిజికల్ గా కాదు, ఆంతరంగికంగా ఒకటిగా ఉండటానికే మనం సంతృప్తి పడాలి తప్ప కాంప్రమైజ్ అనేది ఇంకా అవ్వడానికి వీలు.
అవునండి, అవును అవును, అంటే
కాంప్రమైజ్ అయ్యామంటే మనం
అవును అంటే ట్రూగా గురువు గారికి గ్రాటిట్యూడ్ చూపించాలి అంటే మనం అలా జీవించాలి.
ఆ ట్రూ అయిగా నిలబట్టానికే మనందరం నాన్నగారి అనుగ్రహం వల్ల అవ్వాలి అంతే. ఏనానా తర్వాత వివేకానంద స్వామి ఆ గృహస్థ శిష్యులు సన్యాస శిష్యులు ఇద్దరు ఉన్నారు కదా, సన్యాస శిష్యుల్ని పంపాడంటమ్మ, వెళ్ళి సగం అస్థికల్ని మన దగ్గరికి తీసుకురండి అని పంపించాడంటమ్మ. పంపితే ఆ గృహస్థ శిష్యులు కూడా కింద మీద కొంచెం పడి సరే వీళ్ళు పాపం సన్యాసులు ఆ రామకృష్ణుని ఆశ్రయించి ఉన్నారు అని చెప్పి వాళ్ళు కూడా సగం అస్థికలు వాళ్ళు ఉంచుకుని సగం వీళ్ళకి ఇచ్చి పంపించారంటమ్మ. అయ్యి నిజంగా ఉషా సన్నివేశం చదువుతా ఉంటే ఒళ్ళు గగురుపాటు కలిగి నిజంగా ఎంత వైభవమా, ఒక జ్ఞాని దేహయాత్ర కూడా ఇంత వైభవమా, ఎముకలు సహితము పలుకునని అని ఒక మహాత్ముడు అన్నట్టు నానా, ఆ ఎముకలు కూడా పలుకుతాయమ్మా ఉషా.
అవునండి,
ఏమా అలాగా ఆ ఎముకలు తీసుకుని ఆ వెనకాల ఊరేగింపుగా వాళ్ళంతా రావటం అంటమ్మ. ఏ ఇంకా మన నరేంద్రుడికి ఎలాంటి వైభవం అంటే నరేంద్రుల్లో ఒక డప్పు మెళ్ళో వేసేసుకున్నాడంటమ్మ, వేసేసుకుని దాని స్వయంగా డప్పు ఆ మోత ఎలా ఉంటుందా, ఆ డప్పు మోత అలా మోగించుకుంటా ముందు తాను నడుస్తా ఆ అస్థికలు పట్టుకున్న కొండ వెనకాల ఆయన అనుసరించి ఎలా వస్తా ఉంటే ఆ సన్యాస శిష్యులందరూ ఆ అస్థికల వెనకాల ప్రయాణం అలా ఊరేగింపుగా వచ్చినాన ఆ వేలూరు మఠం కట్టాలి అని నిర్ణయించుకున్న స్థలంలో ఆ అస్థికలను అక్కడ స్థాపించినాన ఆ దక్షిణేశ్వరంలో అంత వేలూరు మఠం కట్టడానికి వివేకానంద స్వామి సమిధయ్యాడమ్మా.
అందుకే అంటే నాన్నగారు అందుకే కలకత్తా గురించి, కలకత్తా లాస్ట్ ఎస్పెషలీ లాస్ట్ 3 మంత్స్ లో ఆర్కే 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 అంటూ స్మరిస్తూ ఎలా అయినా నాకు బాగా గుర్తు నవంబర్ 8 ని టికెట్ తీసుకున్నారు నాన్నగారు ఫ్లైట్ కి కలకత్తా వెళ్ళడానికి. అక్టోబర్ అంటే 2 నెలల క్రితం తీసుకున్నారు శ్యామలాంటి నాన్నగారు ప్రయాణం. సీక్రెట్ గా ఫోన్ చేసి చెప్పారు, అమ్మ ఉషయిలా మనం కలకత్తా వెళ్దాం అమ్మా, నువ్వు వైజాగ్ నుంచి వస్తావా హైదరాబాద్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఫ్లై అవుతాను నాన్నగారు అక్కడ కలుస్తాను అన్నాను అనమాట. అంటే సీక్రెట్ ట్రిప్ అనమాట, ఒక్క 8 మంది
వస్తామో.
నాన్నగారికి సెప్టెంబర్ 23 బర్త్డే అప్పటికే టికెట్స్ ఆల్రెడీ తీసేసి ఉన్నాం. సెప్టెంబర్ 23 నుంచి కొంచెం బాగోకపోవడం జరిగింది. అక్టోబర్ 13 కాదేనండి సెప్టెంబర్ 23 బర్త్డే జిన్నూర్లో అవ్వడం, తర్వాత 5 రోజులకి హైదరాబాద్ రావడం, హైదరాబాద్ లో 5 రోజులు ఉండడం, ఆయనకి స్కిన్ అంతా పాపం చాలా ఇబ్బంది పడడం, తర్వాత అటు నుంచి మళ్ళీ జిన్నూరు వెళ్ళడం, జిన్నూరు నుంచి మళ్ళీ భక్తులందరికి దర్శనం ఇవ్వడం, భీమవరం రావడం, భీమవరంలో ఒక 5 రోజులు 5-6 రోజులు ఉండడం, అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళడం. వైజాగ్ అక్టోబర్ 13కి వెళ్ళారండి.
అదే
అక్టోబర్ 13 అడ్మిట్ అయితే మెడికేషన్ మొదలు పెట్టాక అంటే బాగా నీరు పట్టేసి ఉన్నారు కదా శరీరం, పట్టేసింటే వెంటనే లాటిక్స్ ఈ ఇంజక్షన్స్ పెట్టి ఆ నీరు కొంచెం కొంచెం తీవల్సి వచ్చింది అంటే, ఎందుకంటే చాలా అంటే హార్ట్ కి ప్రెషర్ పడిపోతుంది అనమాట. ఆ టైంలో కూడా అంటే ఆయన అంటే లెగసీ నడిసే పరిస్థితి కూడా ఇంకా పూర్తిగా లేదు, ఆ టైంలో కూడా ఆర్కే ఆ నవంబర్ 8వ తారీఖు వెళ్ళాలి అనేది వదలలేదంటే ఆయన.
అదే
అంటే అది ఒక మహాలీల అనుకోవాలి ఇంకా, ఎందుకంటే ఆయనకి తెలియకపోవడం లేదు, ఆయన సహకరించట్లేదు అని తెలుసు, కానీ ఆ లాస్ట్ లో రామకృష్ణుడితో ఆయన పొందిన తాదాప్యం అండ్ భీమవరంలో రామకృష్ణుడు నాన్నగారు వచ్చారని చెప్తారంటే
అంటే
చెప్తాను చెప్పండి.
లాస్ట్ లో భీమవరంలో వైజాగ్ ఇంక రేపో ఎల్లుండో బయలుదేరి వెళ్తారనగా భక్తులు వెళ్తే చెప్పారంట అమ్మా, ఏమన్నారంటే నాకు కళ వచ్చిందమ్మా, రామకృష్ణుడు శారద వచ్చారు కల్లోకి, రామకృష్ణుడు అంటున్నాడు ఏంటి అల్లరల్లరి, ఏంటి గగ్గోలు నువ్వింకా చెయ్యవలసిన పని ఉంది, నువ్వింకా పూర్తి చేయవలసిన పని ఉంది అంటున్నాడమ్మా రామకృష్ణుడు, శారద మాత్రం అలా నుంచుని ఉంది, ఏం మాట్లాడలేదు, అలా అనుగ్రహిస్తా నుంచుని ఉంది అని చెప్పారంటమ్మా. చెప్పి ఒక్కటి ఉష ఇది నాకు బాగా నచ్చింది ఉష, ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తాను నాన్న, ఇంకో రోజు ఎప్పుడన్నా ఇంకెప్పుడన్నా టైం మళ్ళీ ఎప్పుడు 6 నెలల తర్వాత చెప్పుకుందాము. బాబా ఏమంటున్నారమ్మా మీరు ఎప్పుడన్నా ప్రపంచాన్ని ఎంజాయ్ చేశారా అని అడిగారంట అమ్మా ఎవరో క్వశ్చన్ రామకృష్ణుడిని అడిగితే, రామకృష్ణుడు ఏం సమాధానం చెప్పాడమ్మా, కళలో కూడా లోకాన్ని నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు, కళలో కూడా. కొంతమంది అంటారు మేమండి కార్లు ఉన్నాయి కదా నడుస్తామండి, మా కారుల మీద కోరికలు లేవండి, వస్తువుల మీద కోరిక లేదండి అంటారంటమ్మా, కానీ ఆడ కళ్ళలో 10 లక్షల రూపాయలు కారులో ప్రయాణం చేసినట్టు కనపడ్డట్టు
అంటే అవునండి.
అంటే మాట బయటికి భౌతిక ప్రపంచంలో చెప్పటమేమో మాకు దేని మీద కోరిక లేదు, మా కాళ్ళు ఉన్నాయి మేము నడుస్తున్నాం అని చెప్తారంటమ్మా, కానీ ఆ సబ్కాన్షియస్మైండ్ ఆ కళ్ళ దగ్గరికి వెళ్ళేప్పటికీ వాళ్ళు 10 లక్షల రూపాయలు కారులో ప్రయాణం చేసినట్టు వాళ్ళకి కళొస్తుందంటమ్మా.
అవును
అది లోపల వాసనలు ఉంటాయంటమ్మా, అలా కల్లో అయినా సరే కనిపిస్తాయంటమ్మా, కల్లో అయినా ఆ కోరిక కనిపిస్తారంటమ్మా. ఇట్ ఈస్ గ్లోరియస్ ఇఫ్ వి హెల్ప్ 1 పర్సన్, ఒక్క మనిషికి మనం సహాయం చేసిన దానికన్నా గ్లోరియస్ ఏముంటుందమ్మా ఉషా. ఏమా అప్పుడు ఇంకా ఇది మహేంద్రనాథ్ గుప్తా గురించి ఒకటి చెప్పేస్తాను నానా, ఆపుకోలేను. మహేంద్రనాథ్ గుప్తా
అంటే టైం ఉంది మీరు కంగారు నెమ్మదిగా చెప్పండి, అదే ఇదిగో రామకృష్ణుడు అంటే మీరన్నారు సబ్ కాన్షియస్ మైండ్ లో అన్న, అంటే మనం పైకి ఎలా ఉన్నా ఎలా మాట్లాడినా ఎలా చేస్తూ ఉన్నా కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు ఆ వాసన ఎలా తెలుస్తూ ఉంటాయో, అసలు రామకృష్ణుడు నాట్ ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్ అన్నాడు. అంటే ఎంత చైతన్య స్వరూపులు అంటే అసలు ఇంకా ఆయనకి కళ వచ్చినా కూడా ఆ కళలో ఎప్పుడు ఆయన సృష్టిని ఎంజాయ్ చేయలేదు అంటే ఇట్ ఈస్ గ్లోరియస్ టు హెల్ప్ ఈవెన్ 1 మ్యాన్ అనే వివేకానంద మాట. అంటే ఒకళ్ళకే హెల్ప్ చేయమని కాదు, కానీ ఈవెన్ యూ కెన్ డూ ఫేవర్ టు 1 పర్సన్ ఇన్ యువర్ లైఫ్.
Yeah,
అయినా కూడా ఇట్ ఇస్ గ్లోరియస్ అని ఎందుకన్నారంటే ఆ హెల్పింగ్ నేచర్ మనలో ఉండాలి, గ్లోరీ అక్కడే ఉంది. నీ పాటికి నువ్వు ఏదో నువ్వు లివ్ చేసేసానంటే కాదు, హెల్పింగ్ లోనే నీ గ్లోరీ, హ్యూమన్ బర్త్ యొక్క గ్లోరీ ఈజ్ ఇన్ హెల్పింగ్ అదర్స్.
అవునమ్మా, మహేంద్రనాథ్ గుప్తా అని అన్నారంట మా రామకృష్ణ పరమహంస, మీరు బిఏ చదివారు, మీరు గుప్తా గారు మీరు బిఏ చదివారు, మీకు స్టేటస్ ఉంది, తర్వాత డబ్బు ఉంది, హెడ్ మాస్టర్ చేస్తున్నారు, మీరు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మీరు మీరు రాముడిని చూడలేదా, కృష్ణుడిని చూడలేదా, మరి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అడిగారంట మా రామకృష్ణ పరమహంస. అడిగితే ఆయన సమాధానం ఎంత బాగుందో చూడు ఉష, మానవ రూపంలో ఉన్న దేవుడే మీరు, మానవ రూపంలో ఉన్న దేవుడే మీరు, మానవ రూపంలో ఉండి మీరు మానవ రూపంలో ఉండి ఏం చేస్తున్నారు మీరు స్వామి, మా రాక్షసత్వాన్ని సంహరించేస్తున్నావు నువ్వు, మానవుల్లో ఉన్న రాక్షసత్వాన్ని సంహరించేస్తున్నావు. మనలో ఉన్న రాక్షసత్వాన్ని సంహరించటమే నాన్నగారి ఎయిమ్, అంతే ఆయన లక్ష్యం అదే.
అంటే ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ ఫ్రేజ్, అంటే భగవంతుడు మానవ రూపం ధరించి మానవుడిలో ఉన్న రాక్షసత్వం తీయడానికి వచ్చిన ఆయన
ఆయన అందుకే
చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్
అందుకే మీరంటే నాకు ఇష్టం అన్నాడంటమ్మా. అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస ఏమన్నాడంటమ్మా, బాబో ఈయన నన్ను గుర్తుపట్టేస్తున్నాడు, నాన్నగారు అనే వస్తుడు వీడు నన్ను గుర్తుపట్టేస్తున్నాడు, నేను దొరికిపోతున్నాను ఈడికి నన్ను గుర్తుపట్టేస్తున్నాడు వీడు అని అనుకున్నాడంటమ్మా. అది నిజంగా ఇలాంటి మనం చెప్పుకుంటూ ఉంటే నానా ప్రతి మాటలో కూడా మనకి నాన్నగారు కనిపించేస్తున్నారమ్మా.
అవునండి, అవును,
ప్రతి దాంట్లో
అంటే ఇక్కడ అడ్డొస్తున్నాము. ఎందుకంటే పుస్తకాలు చదివి ఎంజాయ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటే 80% భక్తులు ఏమీ చదవలేదు కదా
అంటే,
ఆ చదవడం కాదు అసలు ఆయన జీవించి ఇంత మంది మహాత్ముల జీవితాలని ఆయన మనల్ని జీవించి చూపించి మన కళ్ళకి అంటే మన ఇంద్రియాలని ఆయన ఆస్వాదించేలాగా మనల్ని అనుగ్రహించడం అనేది, అంటే పుస్తకం చదివినా మనం అంత ఎంజాయ్ చేయకపోతున్నామేమో, మీరు అన్నట్టు ప్రతి మాటకి నాన్నగారి భావన, నాన్నగారు చెప్పిన విధానం, నాన్నగారు జీవించిన విధానం, వాళ్ళకి చెప్పేటప్పుడు ఆయన చూపించిన ఎమోషను, అంటే వాళ్ళందరినీ మనం దర్శించాం ఆయనలో.
అవునమ్మా, అవును,
అందుకు ఎన్ని పుస్తకాలు చదివినా మనకి రాని ఆ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఇంటలెక్చువల్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ నాన్నగారి మాటలు నాన్నగారి లవ్ లో జరిగిందండి మనందరికి.
అదేమ్మా, తర్వాత ఒక చోట నాన్నగారు అంటమ్మా ఒక ఈ సన్యాసి శిష్యుణ్ణి అడిగారంటమ్మా, ఏమనంటే మీకు గుణాలు ఏమన్నా కనిపిస్తూ ఉంటాయా అని అడిగారంట. నాన్నగారు క్వశ్చన్ కూడా ఎంత కొంటిగా ఉంటుందో ఉషా, మీకు మీలో ఉన్న గుణాలు ఏమన్నా కనిపిస్తూ ఉంటాయా అని అడిగారంటమ్మా. అంటే అప్పుడు ఆయన అన్నారంటమ్మా, మీరు ఇంత రామకృష్ణ మఠం కట్టారు, మీకు ఎప్పుడన్నా నేను కట్టించాను అని ఏమన్నా భావన అనిపిస్తుందా అని అడిగారంట. అడిగితే స్వామీజీ చెప్పారంటమ్మా, నేను కట్టించింది కాదు నాన్నగారండి, ఇది ఆ ఫోటోలో ఉన్న ముక్కోడు కట్టించుకున్నాడు, ఆ ముక్కోడు దీన్ని ఉపకరణంగా తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఆ ముసలాయిని కట్టించుకున్నాడు నాన్నగారు అన్నారు.
రంగనాథానంద్ గారా, ఎవరన్నారు రంగనాథానందారు, ఎవరన్నారు
కడపలో ఎవరో స్వామీజీ అంటమ్మా. అరుగు మీద అంటమ్మా ఓ శిష్యుడు అటు ఇటు తిరుగుతున్నారంట, నాన్నగారు చాలా కొంటాయనమ్మా కలుపుతారమ్మా.
అవునవును,
అరుగు మీద శిష్యుడు తిరుగుతా ఉంటే నాన్నగారు అడిగారంటమ్మా, ఆయన అనుగ్రహం రామకృష్ణ పరమహంస దయ మీ మీద ఉన్నట్టు ఏమన్నా గుర్తులు చెప్పండి అన్నారంట. మాకు వినాలని ఉంది, ఏమన్నా మీ మనకి నాన్నగారంటే ఇష్టం ఇష్టం అంటున్నాం కదా ఉషా, ఎవరన్నా మీకు నాన్నగారు మీద ఇష్టం ఉన్నట్టుగా గుర్తులు ఏంటి అని అడిగారనుకో, అసలు ఈ సమాధానం కరెక్ట్ గా సరిపోతుంది ఉషా.
ఏమన్నారు మరి
అంటే, మాలో ఇది వరకు ఉండే వికారాలు, ఇది వరకు చాలా వికారాలు ఉండేవి మాలో, ఆ వికారాలు కదలటం లేదు నాన్నగారు, ఆ వికారాలు కదలటం లేదు, కనిపించటం లేదు మాకు. కామం నుంచి, క్రోధం నుంచి, కోపం నుంచి, భయం నుంచి, లోభం నుంచి, మన ఆశ్చర్యాల నుంచి బయటపడిపోయాము అనిపిస్తుంది. పలచబడినట్టుగా మాకు స్పష్టంగా తెలుస్తాంది నాన్నగారు అని చెప్పారంటమ్మా.
అసలు ఇది
మనకి నాన్నగారు మీద ఇష్టం ఉంది అంటే ఇవన్నీ ఒకసారి పరిశీలించుకుంటేనానా ఎంత ఇష్టమో మనకి మనకి తెలిసిపోతుంది.
తెలిసిపోతుంది కరెక్ట్ అంటే కరెక్ట్ గా చెప్పారు
కరెక్ట్ గా అమ్మా. వాడి దయ అని తెలుస్తుంది మాకు, వాడి దయ ఇదంతా
నోటి మాట కాదు. ఇంటర్నల్ గా మెషర్మెంట్ ఏంటంటే ఎంత మనం వీటిలోంచి విడుదలయ్యాము అనేది మనం మనం చూసుకుంటూ ఉండాలి.
అవునమ్మా అవునమ్మా, మనకు కూడా నాన్నగారి దయ పనిచేస్తాంది అని తెలియడానికమ్మా ఇయే గుర్తులు నానా.
అంతే 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 అంటే
కానీ పలుచనై పోయినట్లు తెలుస్తాను నాన్నగారు అని మనం కూడా చెప్పుకుందాం నానా. మనకు కూడా అసలు పలుచబడిపోయినట్టు కొంచెం తెలుస్తాంది కదమ్మా.
అవునండి అవును, డెఫినెట్గా.
లేకపోతే
అవునండి డెఫినెట్ గా, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారా అండి.
అనిపించింది నాన్నగారు మీ మీద మాకు ప్రేమ ఉన్నట్లు ఏంటి గుర్తు అని ఎవరో అడిగారు నాన్న. అడిగితే నాన్నగారు అన్నారు, నువ్వు ఒక్క బలహీనత నుంచి బయటకు వచ్చావనుకో అన్ని బలహీనతల నుంచి అక్కర్లేదు, ఒకే ఒక బలహీన బయటకు వచ్చావనుకో అదే నువ్వు, నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు గుర్తు అన్నారమ్మా. మనలో ఉన్న వీక్నెస్ లో ఒక్క వీక్నెస్, ఒక్కటి
నుంచి మనం బయటకు వచ్చి మనం ప్రేమించినట్టే
ప్రేమించినట్టే అమ్మా. సన్యాసులు అసూయ వేరంటమ్మా, సంసారుల అసూయ వేరంటమ్మా, సన్యాసులకేమో అసూయ ఎనిమి అంటమ్మా.
అవును,
సంసారుల అసూయ ఈర్ష కింద మారిపోతుంది అంటమ్మా ఉష.
అవునండి, అసలు
అసూయ ఉన్నోడికి కాలిపోతాడు ఉష.
అవునండి, మీ మాటకి అడ్డొస్తుంది ఒక్క మాట. అసలు నాన్నగారు ఇందాకే రేడియోలో మామూలుగా వింటూ ఉంటే అంటున్నారు, అసూయ అనే గుణం గనక నువ్వు దాటకపోతే అంటే ఇంకా పతనమే అంట అంటి.
అవునమ్మా అవును,
అనే అసూయ దాటకపోతే పతనమే, అసూయ లేని వాడు ఆత్మ సాక్షాత్కారానికి అర్హుడు అన్నారు.
అవునమ్మా, ఇక్కడ ఎలా చెప్పారు చూడు ఉషా, గురువుని ప్రార్థిద్దాం, ఏమని ప్రార్థిద్దాం, మాకు అడ్డం వస్తున్నావు అసూయ, ఓ అసూయ ఓ ఈర్ష, నువ్వు మాకు మా మా సత్యవస్తువైన నాన్నగారికి మధ్య నువ్వు అడ్డొస్తున్నావు, నువ్వు ఈర్ష రూపంగా అసూయ రూపంగా నువ్వు వస్తున్నావు, తొలగిపో తొలగిపో పో పక్కకెళ్ళిపో, నిన్ను నేను అసహించుకుంటున్నాను పక్కకెళ్ళిపో అన్నాడమ్మా వివేకానంద స్వామి. ఆ ఈర్ష వచ్చేప్పటికి అసూయ వచ్చేప్పటికి ఇలా ప్రార్థించండి, అమ్మా లోపం చెప్తున్నారు, ఆ లోపం సవరించుకునే ఆ ఉపాయం కూడా చెప్తున్నారు కదా ఉషా.
అవునండి అవును,
క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఆయనే చెప్పేస్తున్నాడు, పరీక్ష
సొల్యూషన్
సొల్యూషన్ అనుగ్రహం అంతా
సర్వం.
తర్వాత హృదయ అమ్మ సన్యాసి అంటే ఎవరు అంటే చెప్పాడమ్మా ఆయన వివేకానంద స్వామి, ఏమని చెప్పాడు నానా, హృదయం ఖాళీ అయిన వాడు సన్యాసి అన్నారమ్మా.
అవునండి అవును,
హృదయం ఖాళీ అయిన వాడు సన్యాసి. మీరు సన్యాసేనా నాన్నగారు అడిగారంటమ్మా, మీరు సన్యాసేనా నాన్నగారు అంటే మీ హృదయం ఖాళీ అయిపోయింది కదా, మీ హృదయం ఖాళీ అయిపోయింది కదా నాన్నగారు, మీరు సన్యాసి కదా నాన్నగారు, మీరు రామకృష్ణ పరమహంసలాగా ఫకీరైపోయి మీ హృదయంలో ఉన్నదంతా మాకు పంచేశారు కదా నాన్నగారు, ఎలా మాట్లాడుకోవచ్చు ఉషా భగవంతుడితో మనం, ఎంత స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు ఉషా.
అవునండి అవును, నిత్య సన్యాసి అదే మీలో సన్యాసి భోజనం అంటే కృష్ణుడి గురించి ఉపమానం చెబుతారు కదా.
అవును,
మీరు మీలో సన్యాసి ఎవరు చేతులెత్తండి అంటే భీష్ముడు కూడా సంకోచించాడంటే కృష్ణుడు చేయొచ్చాడంట. అలా
అవును,
నిత్య సన్యాసి నాన్నగారు,
నాన్నగారు నిత్య సన్యాసి అమ్మా. రామకృష్ణ పరమహంస ఏమనేవారు అంటమ్మా, ప్రపంచంలో అనేక పిచ్చులు ఉన్నాయి, పిచ్చలు ప్రపంచంలో అనేక పిచ్చలు ఉన్నాయి, నాకేమో అమ్మ పిచ్చి పట్టింది, అంటే కాళికా మాత పిచ్చి పట్టేసింది నాకు, ప్రపంచంలో అనేక పిచ్చల్ని వదిలేసి ఏ ప్రపంచానికి దీనికి సుదూరంగా ఉన్న అమ్మ యొక్క పిచ్చ నాకు పట్టింది అన్నారంటమ్మ. అంటే మీ అందరికి లోకం పిచ్చిలో ఉన్నారు ఇది అంటా ఉంటే సరదాగా ఒక స్వామీజీ పాడిన పాట గుర్తొస్తాను ఉష, పాడుతాను, పిచ్చి 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 రకరకాల పిచ్చి, పిచ్చి 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 రకరకాల పిచ్చి, ఏ పిచ్చి లేదనుకుంటే అదే నిజమైన పిచ్చి, పిచ్చి 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 రకరకాల పిచ్చి. రామకృష్ణుడు ఏమన్నాడమ్మా, మీ అందరికీ లోకం పిచ్చి పట్టున్నారు, పిచ్చెక్కిపోయి ఉన్నారు మీరు, పిచ్చోడు ఎలా అయితే తన స్వభావం తనకి తెలియకుండా ఉంటాడో అలాగా మీరు కూడా భగవంతుడు అయి ఉండి ఈ పిచ్చ వేషాలు వేసుకుంటా లోకం పిచ్చిలో పడి కొట్టుకుంటున్నారు మీరు అన్నాడమ్మా రామకృష్ణ పరమహంస. ఇంతకన్నా వైభవంగా ఏ గురువు చెప్తాడమ్మా.
అవును అవును,
నా పిచ్చి నన్ను ఏం చేస్తుంది, అమ్మ వైపు తోసేస్తుంది నా పిచ్చి, మరి మీ పిచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది, మీరు లోకం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి పిచ్చిగా ఆ లోకం వైపు మిమ్మల్ని తోసేస్తుంది అన్నాడంటమ్మ.
అవును అవును అవును.
తర్వాత భగవంతుడి కోసం అంటమ్మా నిద్ర లేకుండా ఎదురు చూస్తే ఆయన దర్శనం ఇస్తాడంటమ్మా, మధ్యాహ్నం పడుకోవాలి, రాత్రి టైం అయ్యేప్పటికి పడుకోవాలి, 8 లేవాలి, ఇలా అనుకుంటే దేవుడు ఎలా తెలుస్తాడు షా, నిద్రని త్యాగం చేయాలని మనక
అంటే ఒకటి జీవితంలోకి వచ్చేస్తే ఆయన అంటే మనకి అంటే ఒకప్పుడు ఇవన్నీ చేయాలి అనేది నిజం, అంటే నాన్నగారిని చూసి నాన్నగారు మన కళ్ళు ఎదురుకుంటా 24 గంటలు అవైలబుల్ గా ఉండడం అంటే డికేట్స్ తరపడి ఇప్పుడు రామకృష్ణ
పరమహంస
భక్తులు ఉన్నది
ఈశ్వరుణ్ణి ఎలా తెలుసుకుంటాం నానా.
అవును 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 అవును,
చెప్తున్నాను నానా, అలా నాన్నగారి సమక్షంలో మనకి సర్వము సమకూరిపోయాయి నానా, అది 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 అల్టిమేట్
నానా,
ఆ ట్రూత్ అల్టిమేట్. కానీ ఇవన్నీ ఏంటంటే సాధకులు
అవునండి అవును అవును, ఎందుకంటే ఆయన సాధన అందుకే కదా చేసి చూపించారు మనకి,
చేసి చూపించారమ్మా,
నియమము నిష్ట లేకుండా కుదరదు.
అవునమ్మా అవును, ఒక్క ముక్క చెప్తాను ఉష, ఆవు దూడ మాయని నాకేసినట్టమ్మా, ఆవు దూడ పుట్టగానే ఏం చేస్తుందనా, ఆ మాయని నాకేస్తుందా, అలాగే గురువు మన అజ్ఞానాన్ని నాకేస్తూ ఉంటాడమ్మా, ఆయన సమక్షంలో కూర్చున్నప్పుడల్లా జరిగేది ఇదే. తర్వాత రామకృష్ణ పరమహంస నారాయణ్ని పిలిచి ఒక రోజు అడిగారంటమ్మా, బయట నా గురించి ఏమనుకుంటున్నారు నరే, బయట లోకులు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారంట అమ్మ. అడిగితే నరేన్ అన్న అంట, హీ నాట్ ఏ బ్యాడ్ మ్యాన్, హీజ్ ఎ మ్యాడ్ మ్యాన్ అని అనుకుంటున్నారు స్వామి అని చెప్పాడంట అమ్మ. అప్పుడు నాన్నగారు అంటున్నారు, ఈడండి ఉన్నది ఉన్నట్టు చెప్పేసే తత్వం కలవడండి, ఇంక ఈడికి నరేంద్రుడికి దాపరకం లేదు, తనామనా భేదం లేదు. ఇప్పుడు నేను ఈ ఉదాహరణ ఇందాక చెప్పినట్టమ్మా, ఆడికి మనసులో ఏం ఉండేది కాదంటమ్మా.
అవును,
యు ఆర్ నాట్ ఏ బ్యాడ్ మ్యాన్, యు ఆర్ ఏ మ్యాడ్ మ్యాన్ అని చెప్పుకుంటున్నారండి లోకులు అని అన్నాడంటమ్మ. తర్వాత ఇప్పటికి 200 దేశాల్లో రామకృష్ణ పరమహంస మఠాలు ఉన్నాయి
నాన్న.
ముందు ఆ ఫారెన్ కంట్రీస్ లో ఎంటర్ అయిన వాడు బుద్ధుడమ్మ. కర్మయోగం గురించి చెప్పాడు ఆయన. తర్వాత రామకృష్ణ పరమహంస ప్రవేశించారమ్మ, భక్తి యోగం ముట్టేశారమ్మ, భక్తిలో ప్రపంచాన్ని ముట్టేశారు. ఇప్పుడు ఇది భగవంతు అన్నాను, భగవాను 200 తన వైభవాన్ని చూపించి వచ్చేసింది, తన జ్ఞాన వైభవాన్ని చూపించే టైం వచ్చేసింది. అది బాగా స్టార్ట్ అయిందానా, అది ఇంకలాగ కంటిన్యూ అవుతుంది అవ్వాలని అందరం భక్తులు అందరం ప్రార్థించుకుందాం.
అది అసలు అంటే భగవాన్ ఉండగానే పాల్ బ్రండర్ ద్వారా మొదలైపోయిందండి.
అవునమ్మా,
కూడా చాలా చోట్ల ఆల్రెడీ ఉన్నాయి, చాలా అసలు భగవాన్ సబ్జెక్ట్ చాలా విస్తృతంగా వరల్డ్ వైడ్ వెళ్ళిపోయిందంటే ఆల్రెడీ. మీరు అంటే ఇప్పుడు భగవాన్ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తంగా వెళ్ళిపోయిందంటే డెఫినెట్ గా, ఎందుకంటే భగవాన్ సబ్జెక్ట్ అన్ని కంట్రీస్ లోని అదే అంటే కలియుగానికి ఇంకా ఇది ఇదే తప్ప అంటే ఇంకా భక్తి పరంగా ఉండేది వెస్ట్రన్ కంట్రీస్ లో. మనకి ఇండియా కంటే మన రూట్స్ లో, మన రూట్స్ లో భక్తి ఉంది, మన రూట్స్ లో విశ్వాసం ఉంది కాబట్టి ఇండియన్స్ కి భక్తి మార్గం పర్వాలేదు. కానీ పాశ్చాత్య దేశాలు ఇవన్నీ కూడా అంటే ఫెయిత్ మీద ఆధారపడి, డివోషన్ మీద ఆధారపడి వాళ్ళు అంటే ఉండడానికి కష్టం, ఎందుకంటే మన సంస్కృతి కాదు వాళ్ళది.
అవునమ్మా, అవును,
అంటే ప్రపంచానికి అనుగుణంగా, అంటే నువ్వు మనసే అన్ని 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 అరిష్టాలకి కారణం, నువ్వు నీ మనసు ఎక్కడి నుంచి ఉద్భవిస్తోందో అక్కడ నువ్వు చూసుకుంటే ఆ మూలానికి వెళ్ళిపోతే, నీ సోర్స్కి వెళ్ళిపోతే నువ్వు వస్తువుని అందుకుంటావు అనేది భగవాన్ జ్ఞాన మార్గం. అంటే ఎంత పాపులర్ గా వెళ్ళిపోయిందంటే వరల్డ్ వైడ్, ఎందుకంటే ఈ కాలానికి అనుగుణంగా ఆయన అంటే భగవంతుడికి అందరి పట్ల సమానమైన ప్రేమ, అందరూ బిడ్డలే కదా అంటే
జ్ఞానం ఎంత ఈజీగా అనిపిస్తాం బహుశా
అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం లోపల పవిత్రత లేకుండా అది సాధ్యం కాదు. సో అంటే ఇక్కడ నాన్నగారు అంటే భగవాన్ తర్వాత నాన్నగారు రావడం ఎలా అనిపిస్తుంది అంటే, అంటే ఇప్పుడు భగవాన్ కంప్లీట్ గా జ్ఞాన మార్గం చెప్పారు, అంటే భక్తి 100% లోపల భక్తి ఉండి బయట జ్ఞానంలా ఎక్స్ప్రెస్ అయ్యారు అంటారు కదా, రామకృష్ణుడు లోపల జ్ఞానం అయ్యి ఉండి బయటికి భక్తిగా ప్రదర్శింపబడ్డారు అన్నట్టు. ఈ అంటే అందరికి అంటే అన్ని తలకాయలకి ఉపయోగపడే కంటెంట్, స్పిరిచువల్ కంటెంట్ మన భారతదేశం ఋషులు అందరూ కూడా అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అంటే ఈ భూమిని కాపాడడం, జీవుళ్ళని కాపాడడం, చూపించడం అంటే మళ్ళీ ఇదంతా కూడా ఉన్నది ఒక్కటే, ఇదంతా క్రియేషనే అయినా కూడా ఆ క్రియేషన్ లో మళ్ళీ ఎంత దయ అంటే ఆయన సృష్టించిన క్రియేషన్ లో ఆయనకు ఎంత దయ అంటే ఈ జీవులందరూ మళ్ళీ డైవర్ట్ అవ్వకుండా ఆయనలో తీసుకునే ప్రక్రియ.
అవునమ్మా, అవును, ఒక రోజు
జరిగిపోతూ వెళ్ళిపోతుంది అంటే ఇంకా అది
నిమిత్త
మాత్రం అది ఇంకా అసలు జ్ఞాన యజ్ఞం మొదలు పెట్టింది ఆగే ప్రసక్తే ఉండదు. అంటే భగవంతుడి సంకల్పం అంటే ఎట్టి డివైన్ సంకల్పం అంటే ఇంకా ఆ సంకల్పానికి అదే అంటారు కదా. ఇప్పుడు వివేకానంద ఒక మాట అంటాడు కదా అంటే, ఇప్పుడు అదే అంటే ఆయన్ని నువ్వు ప్రచారం చేసినట్టు ఎవరు చేయలేదు అంటే ఆయన కావాలంటే వాళ్ళతో కూడా మాట్లాడించగలడు, నాలో ఏమీ లేదు కేవలం రామకృష్ణుడి దయ మాత్రమే అంటాడు చూడండి.
అవునమ్మా, అవును,
అలా మనందరి నిమిత్త మాత్రం ఆయన ఎవరిని ఎలా వాడుకుని రీచ్ అవ్వాలో అది జరిగి తీరుతుందంటే మీరు అన్నట్టు.
అవునమ్మా అవును. ఒకసారి ఏంటి లాతూర్ అలా డల్ గా ఉన్నావేంటి అన్నాడంట ఓ రోజు లాతూర్ ని చూసి రామకృష్ణుడు. అంటే లాతూర్ అన్నాడంట చదువుకోలేదు, చదువుకునుంటే కత్మ శిష్యుల్లాగా వైభవంగా ఉండేవాడిని కదా అన్నాడంట మా లాతూర్. ఏ గురువుని ఓపెన్ కాదు కదనానా, గురువుది ఓపెన్ ఏ ఆ సహృదయం నీకు ఇచ్చి ఈ భూమి మీదకి పంపించాడు లాతూర్ నిన్ను. నువ్వు భూమి మీదకి రావటమే సహృదయంతో వచ్చేసావు నువ్వు. నీకు చదువుతో కానీ నేర్చుకోవడంతో కానీ పని లేదు లాతూర్, పుస్తకాలతో పని లేదు లాతూర్. నీ బెంగ నేను తీసేస్తున్నాను, నీ బెంగ నేను తీసేసుకుంటున్నాను అన్నాడంటమ్మ. ఏ తర్వాత లాతూర్ నిష్కామ కర్మ ఇందాక చెప్పుకున్నాం కదా, నీ ప్రేమను చూస్తే కుటుంబంతో కూడా ఎలపురం లేకుండా నాకు నువ్వు సర్వీస్ చేస్తున్నావు, భగవంతుడి పాదాల దగ్గర శరణాగతి చెందితే వల వేసినా వలలో పడం, నేను అమెరికా వెళ్ళను అనేవాడంట మానందు వివేకానందు. అంటే నీ ఎముకలు బోధిస్తాయి ఆనందు, నువ్వెవరు వెళ్ళనని చేస్తుందమ్మా. రామకృష్ణ పరమహంస అన్నారమ్మా, ఇప్పుడు నేను చెప్పే ప్రతి వాక్యం ఆయన చెప్పే ప్రతి వాక్యం ఒక వాక్యం తర్వాత ఒకటి అమ్మ నా చేత చెప్పిస్తుంది. నేను చెప్పను నరేన్, నా లోపల అమ్మ కూర్చుని ఒక వాక్యం వెనకాల ఒక వాక్యం అమ్మ చెప్పించుకుంటుంది. ఒక చెయ్యి మనందరం ఇలా ఉండాలని చెప్తున్నారమ్మా, ఒక చెయ్యి భగవంతుడి మీద పాదం మీద వేద్దాము, ఒక చెయ్యి భగవంతుడి పాదం మీద వేద్దాము, ఒక చెయ్యి కర్మలో పెడదాము. అంటే నిత్యం మనం చేసే కర్మలో ఒక చెయ్యి పెడదాము. అలా చెప్తున్నారంటే అమ్మ ప్రతి వాక్యం నాతో పలికిస్తుంది, తన ట్రూ లవ్ తో రామకృష్ణుడు వివేకానందుని బాగు చేసుకున్నాడంటమ్మ. అంటే ఒక చెయ్యి కర్మలో పెట్టు, ఒక చెయ్యి భగవంతుడి పాదాల మీద పెట్టు. ఇది అందరికీ కూడా ఇవాళ మనందరికీ కూడా ఇది ఉపదేశంగా తీసుకుందామమ్మా. ఒక చెయ్యి భగవంతుడి పాదాల మీద పెడదాం, ఒక చెయ్యి చేత్తో మనకి ఏ కర్మ నిర్దేశించాడో ఆ కర్మని చేద్దాం. నెమ్మదిగా సత్వ గుణంలోకి సవరించుకుంటూ వచ్చాడంటమ్మా వివేకానంద స్వామిని. రజోగుణం ఎక్కువ కదా ఆయనకి. తర్వాత ఆయన అన్నాడంటే వివేకానంద స్వామి, సర్వీస్ హ్యాజ్ లిఫ్టెడ్ మీ, సర్వీస్ హ్యాజ్ ఎన్లైటెండ్ మీ, సర్వీస్ హ్యాజ్ ఎలివేటెడ్ మీ, సర్వీస్ హ్యాజ్ గాల్డ్ మీ. ఈ సర్వీస్ చేయటం వల్ల నాకు ఇన్ని కలిగినాయి అని చెప్పుకొచ్చాడంటమ్మా. భగవంతుడిని ఎంత ప్రేమిస్తామో ప్రపంచాన్ని కూడా అంత ప్రేమించాలి అనేవారంటమ్మా. ఎవరినన్నా నాన్నగారు మీరండి వివేకానంద స్వామి అండి, మీరు రామకృష్ణుడండి, మీరేమో మోడ్రన్ బుద్ధ అండి అని అన్నారనుకోవచ్చా, అదే నిజం అనుకోకూడదమ్మా. మనం మనల్ని ఆ స్థాయికి ఎదగమని నాన్నగారు చెప్తున్నారు అనుకోవాలి. ఏమ్మా
హలో
అమ్మా ఉషా, ఉషా హలో అమ్మా ఉషా
హలో
ఉషా
అంటే అంటే కట్ అయింది మధ్యలో
చెప్పండి. ఇంకా ముగించేసుకుందామా
అంటే కొంచెం వాయిస్ కట్ అయింది లాస్ట్ లో.
అదే అదే నువ్వేమన్నా చెప్తున్నారా?
అదే అంటే ఎందుకు అద్భుతంగా చెప్పారంటే అన్ని పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ ఈచ్ వన్ ఇస్ యునిక్ కదా. రామకృష్ణుడు చెప్పింది, వివేకానంద చెప్పింది, మనం ఎన్ని చెప్తున్నా ఇంకా తరగదు. ఎందుకంటే నాన్నగారు సంవత్సరాలు సంవత్సరాలు చెప్పున్నారు ఈ మాట చెప్పి ముగించేస్తానంటే అదే రామకృష్ణుడు అంటే ఎంతో మంది మహాత్ములు ఎన్నో చెప్పారు జ్ఞానం గురించి. అంటే జ్ఞానం ఒక్క ముక్కలో చెప్పాలి అంటే చాలా మంది చెప్పారు, కానీ రామకృష్ణుడు చెప్పింది అల్టిమేట్ అన్నారంటే.
అవునమ్మా అవును.
జ్ఞానం అంటే ఏంటి అనేది ఒక్క మాటలో రామకృష్ణుడు చెప్పింది ఇంకా అసలు సృష్టిలో ఎవరు ఇప్పుడు దాకా అంత బ్యూటిఫుల్ గా చెప్పింది లేదు అని, ఎవరైతే నువ్వు నేను అని నువ్వు అంటున్నావో, ఎవరైతే నువ్వు నేను నేనని అంటున్నావో, ఆ నేను నేను కాదని నీకు తెలియడమే జ్ఞానం.
అవునమ్మా,
ఎంత ఎడ్యుకేషన్ ఉంటే ఈ మాట మాట్లాడగలం, ఎంత నాలెడ్జ్ ఉంటే ఈ మాట మాట్లాడగలం అంటే ఊహకందని మాట అనమాట ఇంకది.
అవునమ్మా అవును,
ఎంత సింపుల్ గా ఒక్క వాక్యంలో ఏదైతే నువ్వు నేను నేనని అంటున్నావో ఆ నేను నేను కాదని నీకు తెలియడమే జ్ఞానం.
అవునమ్మా అవును,
ఆ నేను నేను కాదని అని మనం దాన్ని పక్కన పెట్టి మనం మీరన్నట్టు మనం అలాగ పనిచేస్తూ కర్త నేను కాదు, ఏదైతే నేను అంటున్నానో అది నేను కాదు.
అవునమ్మా,
అంటే అనుభవం వచ్చే వరకు అది నేను కాదు అనే భావనలో కర్తృత్వం విడిచిపెట్టి మనం జీవిస్తూ ఉంటే, అంటే మీరన్నట్టు పక్కన అంటే ఆయన పాదాన్ని విడిచిపెట్టం, కర్మ బ్యూటిఫుల్ గా జరిగిపోతూ ఉంటుంది.
తర్వాత లాస్ట్ పాయింట్ ఉంటా
చెప్పండి అండి.
వివేకానంద స్వామి 39వ సంవత్సరంలో దేహం వదిలేశారమ్మ, ఆయనకి 39 ఇయర్స్ అప్పుడు ఆయన దేహాన్ని వదిలేశారు. ఆ దేహం వదిలేసే ముందు ఆయన కొంచెం ఆయాసం బీపీ రెండు ఉండే నాన్న, ఆ రెండు ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపు చేసి ఆయన గంగానది ఒడ్డున ఒక 2 రోజుల ముందు అలా నడుస్తున్నారంటమ్మ. శిష్యుడు పక్కన ఉన్నాడట, నడుస్తా ఉంటే ఒక మాట ఏం చెప్పారంటే, ఒక వివేకానందుడిని అర్థం చేసుకోవాలంటే ఇంకో వివేకానందుడి రావాలి అని ఒక మాట. ఒక వివేకానందుడు 1000 మంది వివేకానందులను తయారు చేయగలడు అని రెండు. ఏమా తర్వాత ఇంకొకటి, ఇంకా గనక నాకు భగవంతుడు ఆయుష్ ఇచ్చుంటే ఈ ప్రపంచానికి భగవంతుడంటే ఇలా ఉంటాడు అని ఇంకా చాటి చెప్పాలని ఉంది అని అన్నాడంట అమ్మ ఉష. ఆయన లోపల ఆ ఆర్తి, ఆ భక్తుల్ని ఉద్ధరించాలి అనే ఆర్తి ఎంతలా ప్రస్ఫుటం అవుతుందో ఈ ఆఖరి మాటల వల్ల మనకి ఆడ హృదయం ఏంటో మనకి తెలుస్తుంది.
అవునండి అవును,
ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు గ్రేష్మికి నాన్న సన్నిధికి అందరికి చాలా చాలా థ్యాంక్స్ నాన్న.
చాలా థ్యాంక్ యూ ఆంటీ, చాలా మంచి మంచి మాటలు చాలా ఇన్స్పిరేషనల్ గా చెప్పారు. సో చాలా థ్యాంక్స్ ఆంటీ. అంటే ఈ టీచర్స్ అందరూ మాట్లాడడం మాకు అప్పుడప్పుడు ఎందుకు ఉపయోగం అంటే, ఐ మీన్ అందరిది బాగున్నా కూడా టీచర్స్తో అప్పుడప్పుడు మాట్లాడటం ఎందుకంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అంటే డీవియేషన్ లేకుండా మనం సబ్జెక్ట్లో ఉండడానికి ఇది హ్యూజ్ హ్యూజ్ ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే అందరూ సబ్జెక్ట్ ని విడిచిపెట్టకుండా డీవియేట్ అవ్వకుండా కనెక్టెడ్ గా ఉండి మన గోల్ ని మనం మర్చిపోకుండా గోల్ నుంచి డీవియేట్ అవ్వకుండా.
అవును, అలాగే మళ్ళీ ప్రార్థన చెప్పేనా.
ఒక్క నిమిషం ఆంటీ ఉన్నారు. హలో దీది, హలో దీది, కట్ అయినట్టుంది దీది. వినిపిస్తుందా? హలో,
నాకు వినిపిస్తుందమ్మా చిన్న.
యా నాకు కట్ అయింది ఆంటీ.
పాట పాడేస్తాను నాన్నగారి మీద. ఏనాడో చెయ్యి విడువవని నిన్నే నమ్మి తిని కృప చూపు అరుణాచల, దయ చూపు అరుణాచల. ఏనాడో చెయ్యి విడువవని నిన్నే నమ్మి తిని కృప చూడు అరుణాచల, దయ చూపు అరుణాచల. గురు శిష్య సంబంధమే ఆనంద సాగరమై నాలో ఉప్పొంగెను. ఆనాటి నీ శిష్య వాత్సల్యా జలముతో నా బ్రతుకు చిగురించెను, నా బ్రతుకు చిగురించెను. ఏనాడో
చెయ్యి విడువవని నిన్నే నమ్మి తిని కృపచూడు అరుణాచల దయచూపు అరుణాచల దేహిమానము లోక చింతనం శాస్త్రవాసనాయి మూడు మాకు దూరము చేయుము రమణ స్వామి మహదేవా పాపకర్మము నుండి మమ్ము కాపాడుము నీ దయ సత్తున మాగతి ఏమో దీన బాంధవ శ్రీ గురు రమణ చేనాడు చెయ్యి విడువవని నిన్నే నమ్మి తిని కృపచూడు అరుణాచల దయచూపు అరుణాచల.
వెరీ బ్యూటిఫుల్ అండి. నాకు డిస్కనెక్ట్ అయింది అనుకోకుండా, నెట్ డిస్కనెక్ట్ అయింది అందుకే ఇంకా రిప్లై ఇవ్వడానికి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ 2-3 టైమ్స్ కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది.
అవునవును.
థ్యాంక్ యూ
ఉషా,
సో బ్యూటిఫుల్,
అందరికి
సో మచ్.
ఓం శ్రీనామ పరమాత్మనే నమః.